శ్రీమద్ భాగవతము చతుర్థ స్కంధము సతీదేవి దక్షిణకు శివమహిమను వివరిస్తున్నది. దేవతలకు ఆకాశ గమనము సహజము, నరులకు భూతరమున చరించుట సహజము, అట్లే రాగము గల వారికి ప్రవృత్తి ధర్మము సహజము, వైరాగ్యము గల వారికి నివృత్తి సహజము. ఇట్లు వేదములు విధించును. రాగము కలిగి కర్మలను అల్లుకొనుచు అల్లుకొని సంసారులకు విధి నిషేధ రూపములైన వేద కర్మలు వర్తించును. వైరాగ్య సంపన్నులై ఆత్మానందమునందు వారికి వేద కర్మలు లేకుండుట సహజము. స్వధర్మమున నిష్ట కలిగిన వారిని నిందింపరాదు. ఈ రెండు విధములైన కర్మలు లేనివాడు ఒకటచే సదాశివుని పనిలేనివాడని నిందించుట పాపము. హనిమ మొదలగు 8 ఐశ్వర్యములు సంకల్పము చేత పుట్టిన అవి మహాయోగులచే సేవింపబడును. మా పోటి వారికి కలిగిన ఐశ్వర్యములు నీకు దక్కవు. నీకున్న ఐశ్వర్యములు ధూమ మార్గమున ప్రవర్తిస్తున్న యాగాన్న భోజనము చేయవారి చేత యజ్ఞశాల మాత్రమే స్తోత్రము చేయబడును. మనస్సున నీవధిక సంపన్నుడవనియు చితాభస్మము ధరించిన రుద్రుడు దరిద్రుడనియు గర్వింపతగదు అని ఒక బోధన ఒకటి చేసింది అమ్మవారు. దేవతలు ఆకాశంలో గమనిస్తూ ఉంటారు, నరుల భూమి మీద చరిస్తూ ఉంటారు. వాళ్ళకది సహజం, వీళ్ళకది సహజం. వారికి ఎవరి ధర్మాలు వారికి ఉన్నాయి, వారి ప్రకారం వారు ఆకాశంలో గమనం చేసేటువంటి వారికి వారి ధర్మాలు వారికి ఉంటాయి. వాళ్ళు భూమి మీద గమనించే వారి ధర్మాలతో వాళ్ళకి సంబంధం లేదు. భూమి మీద నడిచే వారికి కొన్ని ధర్మాలు, ఆకాశంలో సంచరించే వారికి ధర్మాలు వేరుగా ఉన్నాయి. మనం బాగా గమనిస్తే ముందు కథలో భౌతిక శరీరం దాల్చక ముందు ప్రజాపతిలోకి ధర్మాలు వేరుగా ఉన్నాయి. భౌతిక దేహం ధరించిన తర్వాత వారికి ధర్మాలు వేరుగా ఏర్పడ్డాయి. అంచేత లోకాలు బట్టి ధర్మాలు ఉంటాయి. సూక్ష్మ లోకంలో సూక్ష్మ ధర్మాలు ఉంటాయి, భౌతిక లోకంలో భౌతిక ధర్మాలు ఉంటాయి. అంచేత అందరికీ ఒకే ధర్మం వర్తించు. అంచేత మనకి అప్సరసలు ఉన్నారనుకోండి, వారి ధర్మం వేరుగా ఉంటుంది. దేవేంద్రుడు ఉన్నాడనుకోండి, అతని ధర్మం వేరుగా ఉంటుంది. వాయుదేవుడు ఉన్నాడనుకోండి, అతని ధర్మం మన ధర్మాలు లాగా ఉండవు. మన మానవ ధర్మాన్ని మనసులో పెట్టుకుని అగ్ని వాయు ఇలాంటి వారు ఒక్కొక్కసారి జగత్ కళ్యాణమైనటువంటి విషయాల్లో సంతానోత్పత్తికే తోడ్పడుతూ ఉంటారు. అంటే ఆంజనేయుడు జన్మించడానికి వాయుదేవుడు ఆ విధంగా ఆంజనేయ దేవిని ఆవహించి ఉండటం చేత అంత బలమైనటువంటి కుమారుడు కలిగాడు. వాయుదేవుడు ఆంజనేయ దేవిని ప్రేమించాడు అని రాస్తారు పుస్తకాలు. వాయుదేవుడు ఆంజనేయ దేవిని ప్రేమించడంలో ఉన్న అంతరార్థం వేరే ఉంది. ఏం చేస్తంటే అది భౌతికమైనటువంటి స్పర్శ కాదు, అది దివ్యమైనటువంటి సాన్నిధ్యము. భర్త కేసరి ఉండగా వాయువు ద్వారా ఎలా పొందింది అంజనే అని మనం ప్రశ్నించకూడదు. ఏం చేద్దంటే వాయుదేవుడు అతడు ధర్మం వేరు. జగత్ కళ్యాణుడి కార్యం కోసం అతడు ఒక స్త్రీని ఆరాధన చేస్తున్నటువంటి ఒక స్త్రీకి తన సాన్నిధ్యాన్ని ఇచ్చాడు. అలాగే కుంతీదేవి కుమారులకు అంటుంది కదా, సూర్యుడు వల్ల కర్ణునికి అంటుంది, యముని వల్ల ధర్మరాజునికి అంటుంది, వాయుదేవుని వల్ల భీమునికి అంటుంది. అలాగన్నది అంటే వారి ధర్మాలు వేరు. ఈ అవగాహన లేక మనం మానవులం కాబట్టి అందరికీ మానవ ధర్మమే వర్తిస్తారు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. మనకు వర్తించే ధర్మాలు జంతువులకు కూడా వర్తించవు కదా. జంతువులకి ఏకపత్ని వ్రతం ఇలాంటివేం లేవు ఉన్నాయా? మళ్ళాగా పోషించడం పెద్ద చేయటం ఉన్నాయా? లేవు కదా. ఎవరి ధర్మాలు వాళ్ళకి, భూమి వృక్షాలకు వృక్ష ధర్మాలు ఉన్నాయి, నరులకు నరుల ధర్మాలు ఉన్నాయి, జంతువులకు జంతువుల ధర్మాలు ఉన్నాయి కదా. అలాగే దేవతలకు దేవతల ధర్మాలు ఉన్నాయి, పక్షులకు పక్షుల ధర్మాలు ఉన్నాయి. మొత్తం 10 రకాల జీవులను సృష్టి చేసినట్టుగా మనం మొదట్లో భాగవతంలో చెప్పుకున్నాం 10 రకాల సృష్టి. ఈ 10 రకాల జీవులు వారి వారి ధర్మాలు వారి వారిని అనుసరించి ఉంటాయి. అందుచేత ఇక్కడ ఈ నరులలో కూడా కొంచెం తగ్గించడం వాళ్ళు, నరులలో కూడా ప్రవృత్తి మార్గంలో ఉండే వారికి కొన్ని ధర్మాలు ఉంటాయి. అంటే ఈ ప్రపంచంలో, ఈ పదార్థమైన ప్రపంచంలో పదార్థాన్ని ఆశించి ఇతరులకున్నటువంటి సంపదను పొందుతూ భోగపరమైనటువంటి జీవితం జీవించడం ఒకటి ఉన్నది. భోగమైనటువంటి జీవితం ఒక ధర్మం. సుఖంగా జీవిద్దాం అనుకోవటం అనేటువంటిది ఆ ధర్మం ఏం లేదు. అందులో అంటే బాగా ఆస్తిపాస్తులు సంపాదించుకోవచ్చు ధర్మ మార్గంలో, అలాగే గృహస్థై సంతానాన్ని పొందవచ్చు, కీర్తి పొందవచ్చు, ఐశ్వర్యములు పొందవచ్చు, అంగబలం పొందవచ్చు, రకరకాలుగా బలాలు ఏర్పరచుకుంటూ ఉండవచ్చు. ఇదంతా ప్రవృత్తి ధర్మంగా జరుగుతూ ఉంటుంది. ఇది ప్రవృత్తి అంటే ప్రపంచంలోకి ప్రవేశించడానికి ప్రవృత్తి అంట. మనస్సు ఇంద్రియములు శరీరం ఆధారంగా ప్రపంచంలో వ్యాప్తి చెందుతూ భోగపరమైన జీవితం ధర్మాన్ని అనుసరించి నిర్వర్తించుకుంటూ ఉండవచ్చు. ధర్మాన్ని అనుసరించకుండా నిర్వర్తించుకుంటే దాంట్లో చిక్కులు వచ్చి పడతాయి. అంచేత కేవలం భోగ జీవనం నిషిద్ధం కాదు. కానీ ఇదే మన అరువులో కొంతమంది నివృత్తి ధర్మం ఉండేవాడు ఉంటారు. నివృత్తి ధర్మం ఎలా ఉంటుందంటే వారు ఈ ప్రవృత్తి ధర్మంలో ఉండేవారికి ఉండేటువంటి విధి నిషేధాలు వాళ్ళకు కూడా రోజు స్నానం చేయాలి అనేటువంటిది మనకు ధర్మం. వాళ్ళకి ఆ ధర్మం వర్తించదు. ఇన్ని గంటలకు భోజనం చేయాలి, శుచిగా ఉండాలి, రుచిగా తినాలి, ఇలా ఉంటాయి. మనం వాళ్ళకి శుచిగా తినాలి, రుచిగా తినాలి, వేళకి తినాలి అని ఉండదు. ఎందుకంటే వారు మనస్సుని అంతరంగంలో ఉండేటువంటి బుద్ధితో చేసి దైవముతో అనుసంధానం చెంది జీవిస్తూ ఉంటారు. వారి దేహావసరాలని వారు తీర్చుకునే విధానం వేరుగా ఉంటుంది. అంచేత వారిని మనం అనుసరించము. ఏం చేత మనం ప్రవృత్తి ధర్మంలో ఉన్నాం కాబట్టి, వారు నివృత్తి ధర్మంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు షిర్డీ సాయిబాబా ఉన్నారనుకోండి, ఆయన నివృత్తి ధర్మంలో ఆయన స్నానం చేసేవారు కాదు. రెండు పూట్ల స్నానం చేయటం, సభ పెట్టి రుద్దుకోవటం, కరెంటు స్నానాలు చేయటం ఏం లేదు, కొత్త బట్టలు వేసుకోవటం ఏం లేదు. చాలా పట్టుబట్టే అతను చేత ఒకసారి బట్ట మార్పిస్తాడు ఒక భక్తుడు. ఆ బట్ట మార్చడం అంటే ఆయనకి దేహం మార్చడం ఇదే లెక్క. ఆయన చేత బట్ట మార్చిన తర్వాత చాలా త్వరతగతిని ఆయన దేహం కూడా మార్చేసాడు. వారి ధర్మాలు వేరుగా ఉంటాయి. అట్లా మనకి అవధూతలు ఉంటారు చాలా మంది, వారి ధర్మాలు వేరుగా ఉంటాయి. సన్యాసులు ఉంటారు, వారి ధర్మాలు వేరుగా ఉంటాయి. మళ్ళాగా వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు అంత కరెక్ట్ గా తినకూడదు. మనం వారిని అనుసరించలేము, మనం వారిని అనుసరించలేము. వారు నెల తరబడి భోజనం చేయరు, నీళ్లు తాగుతూ ఉంటారు. నెల తరబడి నిద్ర కూడా పోరు. ఆ మధ్య ఇక్కడ బోధివలస అనేటువంటి ఒక గ్రామంలోకి ఒక అవధూత అక్కడ ఏదో పాఠశాల పెడుతున్నామని కొంతమంది అక్కడ మన నర్సరావుపేట నుంచి కొన్ని మంచి పాడి ఆవుల్ని, గేదెల్ని, ఆవులు కూడా కాదు, గేదెల్ని తీసుకుని ఒక లారీ ఎక్కించుకుని అది రెసిడెన్షియల్ స్కూల్ అవటం వల్ల అక్కడ పిల్లలకి పాలకి పనికి వస్తాయని 2-3 లారీలు ఆవులకు గేదెల్ని తరలించారు. ఆ గేదెలన్నీ ఆ ప్రాంతంలో వాళ్ళు దించుకుంటుంటే అందులోంచి నగ్రంగా ఒక మూర్తి ఒక ఆయన దిగొచ్చాడు. దిగివచ్చి అంటే ఆయన కూడా గేదెలతో పాటే వచ్చేసాడు. మనం అట్లా గేదెలతో పాటు ఓవర్ నైట్ జర్నీ చేసి రాలేం కదా. వచ్చేసి అలా లారీ దిగి తన దారి తన అట్లా వెళ్లిపోయి అక్కడ ఏదో కొండ ఉంటే ఆ కొండ మీద కూర్చుంది. జరిగిన కదా ఈ మధ్య జరిగిన కదే, గట్టిగా 15 ఏళ్ళు కూడా కాలేదు. సరే అలా కూర్చుంటే వీళ్ళు వెళ్ళి ఎంత మాట్లాడదామంటే ఆయన మాట్లాడదు, ఏదో చూస్తూ ఉంటాడు, ఏదో చూస్తూ ఉంటాడు. వీళ్ళు అక్కడ ఆహారం పెడితే తింటే తింటాడు, లేకపోతే లేదు. తర్వాత ఆకులో తిండ్రు అన్నం కూడా, ఆకులో తిండ్రు వాళ్ళు ఏమైనా అన్నం పెడితే అన్నం ఇసుక కలిపేసి బట్టలు వేసుకోడు, ఏ చెట్టు కింద పడుకుంటాడు, ఏది పైన ఆచారం కుదరదు. ఇలా ఒక ఆయన కొన్నాళ్ళు అక్కడ ఉన్నాడు, ఎందుకున్నాడో తెలియదు. ఆయన మహాత్మను తెలుసుకుని ఆయన తింటే తింటాడు లేకపోతే లేదని అక్కడ ఒక విస్తరణ అన్నం పెట్టేవారు. ఆయన ఒక రోజు తింటే తినేవాడు, ఇంకో రోజు తినేవాడు, ఎప్పుడు ఆ కళ్ళ మీద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఎలా వచ్చాడో అలాగే ఒక సంవత్సరం తర్వాత వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి మనం రూల్స్ పెట్టామనుకో, పొద్దునే స్నానం చేయాలి, గాయత్రి మంత్రం పఠనం చేయాలి, శ్రావణ పౌర్ణమి గంధ్యం మార్చుకోవాలి ఇలాంటివన్నీ చెప్తాం అనుకోండి, వాళ్ళకి వర్తించాం మనం తెలియాలి కదా. అలా ఎంతో మంది మహాత్ములు మన అక్కడికోని మహారాజు అన్న స్వామి సమర్థ అంటే దండ పెట్టుకుంటాం. వాళ్ళని మనం అనుసరించడానికి ఏం లేదు, వారి అనుగ్రహం కోసం వారిని మనం ఆరాధన చేసుకో. ఎక్కువ మంది దత్త ఉపాసకులు అలాగే ఉంటారు, వారు సమాజంలో ఉండి ప్రవృత్తి మార్గంలో ఉండేవారు తక్కువ మంది ఉంటారు. ఇలా ఆరాధన చేసుకుంటూ ఈ సంఘ ధర్మాలే వర్తించకుండా, సంఘాన్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎక్కడో నిర్జన ప్రదేశాల్లో జీవిస్తూ ఉంటారు. అక్కలకోట మహారాజు గారు కూడా అలాగే మనకి శ్రీశైలం అరటి తోటలోంచి బయటకు వచ్చేసారు. అక్కడ ఎన్నాళ్ళు ఉన్నారో ఎవరికి తెలియదు. అదే అరటి తోటలోకి నృసింహ సరస్వతి అని దత్తాత్రేయ అవతారం, ఆ శ్రీశైలంలో ఉండేటువంటి అరటి తోటలోకి ఆయన వెళ్ళిపోయి అదృశ్యమైపోయారు. అదే అరటి తోటలోంచి ఈయన వచ్చాడు కాబట్టి ఈయన దత్తావతారం అనుకున్నారు అన్నారు. ఈయన చెప్పలేదు అట్లా, ఇవాళకి ఆయన దత్త అవతారని అంత నమ్ముతారు. మరి ఆయన వచ్చారు, ఆయన అరణ్యంలోనే ఉంటూ ఉండేవారు. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏమేం కావాలో ఆయనతో వచ్చినట్టుగా చేస్తూ ఉండేవారు. ఈ అవధూతులకి వాళ్ళకి అష్టసిద్ధులు వాళ్ళ చేతిలో ఉంటాయి. వాళ్ళ మహిమలు వేరు. శ్రీ సాయంత్రం వారు ఇలా ముట్టుకుంటే నిప్పు వచ్చేది కదా, ఇలా కొడితే నిప్పు వచ్చేది, ఇలా కొడితే నీళ్లు వచ్చేది. మరి వాళ్ళకు ఉండేటువంటి తపశక్తి అలాంటిది అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అమ్మవారు ఏం చెప్తుందంటే, ఈ కొంతమందికి వైరాగ్యం కలిగినటువంటి వాళ్ళకి నివృత్తి మార్గము మార్గము సహజము. అంచేత ఈ ప్రవృత్తి మార్గంలో ఉండేటువంటి వారు వేద విధులు అనుసరించడం వాళ్ళకి మంచిది. అంటే మనం మన సంతానం వాళ్ళ సంతానం అందరూ బాగుండాలి అనేటువంటి ప్రయత్నం కదా. మనకి మన చుట్టూ ఏర్పడినవన్నీ ఎప్పుడు బాగుండాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉంటాం. అందుకని దేవతలను ఆరాధన చేస్తూ ఉంటాం, వారికి ఏదో హవిష్ల ద్వారా కొంత ఆహారం అందిస్తూ ఉంటాం, వేద మంత్రాలతో రకరకాలైన క్రతువులు చేస్తూ ఉంటాం. ఇవన్నీ దేనికోసం అంటే ఉన్నది రక్షించుకోవటం కోసం కదా. సత్యనారాయణ వ్రతాలు చేస్తూ ఉంటాం. అలా చేసుకోవడం అనేటువంటిది ప్రవృత్తి మార్గంలో చాలా సహజంగా, నివృత్తి మార్గానికి అవి ఉండవు. అంచేత రాగము కలిగి కర్మలు నల్లుకొని సంసారులకు విధి నిషేధ రూపములైన వేద కర్మలు వర్తించును. రాగము కలిగి కర్మలు నల్లుకొనుచు, చూడండి మనకి పనులు అవుతుంటే మళ్ళీ పనులు వస్తుంటాయి, మళ్ళీ పనులు చేస్తుంటాం, మళ్ళీ పనులు వస్తుంటాయి, మళ్ళీ పనులు చేస్తుంటాం. ఈ పనులు అవ్వటం కోసం దేవుడు మంచి పుణ్యక్షేత్రాలు తిరుగుతుంటాం, పుణ్యనదుల్లో స్నానం చేస్తుంటాం. ఏదో శరీరం ఉన్నంతకాలం మనకి మనం మన చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలని చేసే కార్యక్రమాలు చాలా ఉంటాయి మనకి. అదే కదా రాగము కలిగి ఉండటం అంటే. ఎవరట్లా పోతే నాకేమనుకోరుగా, అలా అనుకునేది నివృత్తి మార్గంలో ఉండేవాళ్ళు అలా అనుకుంటారు. ప్రవృత్తి మార్గంలో ఉంటూ నేను నివృత్తి మార్గంలో ఉన్నాననే భ్రమలో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి వైరాగ్యము అంత సులభంగా కాపాదు. అన్నిట్లో దైవాన్ని చూసుకుంటూ అంత దైవాలు అనుకుంటూ అట్లా ఏదో నెమ్మదిగా పట్టాలి. నివృత్తి మార్గంలో ఉండే వాళ్ళకి మరి ఇటు పక్క పరుచుకునేది ఏం లేదు, ఇటు పక్క తోటలు పెంచేది ఏం లేదు. ఇదంతా గార్డెన్స్ గా తయారు చేద్దామని ఒక సిద్ధాంతం ఉంది పరమ గురువులు. ఈ భూమిని ఒక దివ్య లోకంగా తయారు చేయడమే ఒక సంకల్పం పెట్టుకున్నారు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అఫ్ అని అర్థం. అలా అనుకున్నప్పుడు వాళ్ళకి చాలా ఈ వేదత్వకరములన్నీ చాలా అవసరం. ఏం చేత అట్నుంచి పట్టురావాలి కదా, ఇటు బాగుండాలంటే ఇటు బాగుండాలంటే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. ఇటు సంగతి కాదు నాకు కావాల్సిన అటు పోతాను అనుకోవడానికి పనులు వేరే ఉంటాయి కదా. శ్రీకాకుళం వెళ్దాం అనుకుంటే దారి ఉంటుందండి, రాజమండ్రి వెళ్దామంటే దారి ఇంకో పక్క ఉంది కదా. శ్రీకాకుళం వెళ్తే రాజమండ్రి వెళ్తున్నాను అనుకోవటం, రాజమండ్రి వెళ్తే శ్రీకాకుళం వెళ్తాను అనుకోవటం రాకూడదు. అంచేది అమ్మవారికి ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒరే ప్రవృత్తి మార్గం ఉంటుంది, నివృత్తి మార్గం ఉంటుంది. అది కూడా ఎవరికి, భూమి మీద ఉండే శరీరం ధారణటువంటి నరులకు మాత్రమే కదా, జంతువులకు లేదు, అది వృక్షాలకు లేదు, ఖనిజాలకు లేదు, పక్షులకు లేదు, లేదు. దేవతలకి ఎరువు సప్లై కావు, దేవతలు వాళ్ళకుండే ధర్మాలు వాళ్ళకున్నాయి. ఏ లోకం ధర్మాలు ఆ లోకానికి ఉంటాయి. మీ ఇంట్లో మీరు కూర్చున్నప్పుడు మీరు తిరిగినప్పుడు మీకు ధర్మాలు ఉంటాయి. ఇక్కడికి ఇలా వచ్చారనుకోండి, ఇక్కడ వర్తించడానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. మీ ఇంట్లో అలాగే ఇక్కడ ఉండలేరు కదా. అలాగా మనం ప్రతి చోట కూడా ఆయా దేశమును బట్టి కాలమును బట్టి ధర్మాలు, ఈ ధర్మాలు నిర్వర్తించుకునే వాటిలో ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గం రెండున్నాయి. మానవులు సాధారణంగా అందరూ ప్రవృత్తి మార్గంలో ఉండేటువంటి వాళ్ళే. బాగా చదువుకోవటం, మంచి ఉద్యోగం తెచ్చుకోవటం, పెళ్లి చేసుకోవటం, సంతానాన్ని కంటం, ఇల్లు కొనుక్కోవటం, ఆ ఇల్లు శ్లోకులు చేసుకోవటం, ఈ లోపల సంతానానికి చదువులు, వాళ్లకు పెళ్లిళ్ళు, మళ్ళీ వాళ్ళకి పుట్టే బిడ్డలు వాళ్ల చుట్టూ తిరుగుతుంటాం. ఇవన్నీ చేస్తూ మనం చాలా వైరాగ్యంలో ఉన్నాం అనుకోలేం కదా, అనుకోలేం కదా. ఇలా ఉన్నవాడికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇలా ఉండకూడదని చెప్పట్లేదు, ఇలా ఉండకూడదని చెప్పట్లేదు. నువ్వు ప్రవృత్తి మార్గంలో ఉంటే నీ మనవాడికి ఎక్కడో బారసాలు చేస్తున్నారు అనుకో, వెళ్ళాలా అండి వద్దండి అంటే వెళ్ళాలి. నీ మనవాడు కదా, బారసాలను వెళ్ళకపోతే ఎట్లా నువ్వన్నీ తుడు తులిపేసి వెళ్ళిపోయావు ఎక్కడికన్నా, అది వేరే సంగతి. నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయి ఏ కాశీయో వెళ్ళిపోయారు కానీ ఎవరు పిలవరు, నీకు కబురు ఉండదు, బాధ లేదు. వీళ్ళు పిలవరు, నువ్వు రాక్కర్లేదు. ఇక్కడ కూర్చుని మనం ఊరికే వాళ్ళు పిలుస్తున్నారు వీళ్ళు పిలుస్తున్నారు అంటుంటే పిలుస్తారు. ఇక్కడ ఉండే ధర్మాలకు ఉంటాయి. అంచేత ఇది వేదోక్త కర్మలు చేసుకోవాల్సిన అనుసరించవలసినటువంటి అవసరం ఎవరుకుంటుందంటే ప్రవృత్తి మార్గంలో ఉండవు. అడవుల్లో చాలా మంది శివభక్తులు ఉంటారు. జంగమ దేవాలనే అలా విభూతి పూసుకుని ఏదో వాళ్ళకి వచ్చింది తింటూ వాళ్ళు శివభజన చేసుకుంటూ వాళ్ళు పొద్దునే లేవాలి, లేదా రాత్రి పూట వెంటనే పడుకోవాలి, టైంకి తినాలి, ఇవే ఉండవు. కులకర్మ చేయించుకోవాలి. వాడు దైవంతో అనుసంధానం చెంది ఉంటాడు, తోచినప్పుడు చేస్తాడు, ఎక్కువసేపు పట్టే ఉంటాడు. అలాంటి వాళ్ళకి మనం తెచ్చి ఇప్పుడు రూల్స్ పెట్టామనుకోండి, మన అడవుల్లోకి వెళ్లి వాళ్ళకు కూడా ఏదో మనం నేర్పాలనుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు బాగానే ఉన్నారు అడవుల్లో, వాళ్ళు బాగున్నారు కాబట్టి వాడు అడవుల్లో ఉన్నారు కదా. వాడికి వెళ్లి వాడి స్వతంత్రత అంతా మనం బాగా లాగేసుకుని మన నియమాలు నిష్టాలు అన్ని వాళ్ళకి ఏర్పాటు చేసేసి వాడికి ఏదో ఒక క్రాస్ బొమ్మ, ఇంకో బొమ్మ, మరో బొమ్మ ఇచ్చి వాడిని ఇందులోకి లాగి వాడిని ఏదో బాధ పెట్టుకొని వాడి దాన్ని వాడిని వదిలేస్తే వాడు ఆగాను. మనకి రెండు పద్ధతులు ఉంటాయి. మామూలుగా స్వేచ్ఛ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. మనం అంటూ ఉంటాం కదా ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటాం. అబ్సల్యూట్ గా ఫ్రీడమ్ కావాలనుకుంటే నివృత్తి మార్గంలో వెళ్తాం, అది అబ్సల్యూట్ ఫ్రీడమ్. ఇంకప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని లేదు, చాలా దమ్ము కావాలి. పొద్దున్నే కాఫీ లేకపోతేనే బతకలేని వాడు నివృత్తి మార్గంలో వెళ్ళిపోతాం కదా. మనసు లేకపోతే పడుకోలేని వాడు పడలేడు కదా. అంచేత ఈ ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది, అవన్నీ చుట్టూ ఉండేవన్నీ అల్లేస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఏదో రాగములు కలిగి కర్మలు అల్లుకున్న సంసారులకు విధి నిషేధ రూపములైన వేద కర్మలు వర్తించును. వైరాగ్య సంపన్నులై ఆత్మానందమునందు వారికి వేద కర్మలు లేకుండుట సహజము. ఇప్పుడు మాస్టర్ సిబిడి గారు అన్నారండి ఉదాహరణకి, ఆయన వన్ ఫైన్ మార్నింగ్ విభూతి జరిపేసుకున్నారు, బొట్టు తీసేశారు, జంజావతలు మారేశారు. ఇంట్లో ఉండే దేవతారాధన చేశామని కూడా ఎవరు బాగా చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేశారు. గాయత్రి మంత్రం ఎప్పుడు చేసుకునేది ఇంకా మానేశారు. కృష్ణార్చన ఎప్పుడు జరిగేది ఆయన ఇంట్లో, ఆయన కృష్ణ భక్తి. అదేంటంటే అంతే ఇంక నిజాలు అంతే అంతే అన్న చాలా చేశారు కదా ప్రపంచానికి, కానీ దం చేయడం కాదు. అదేదో చేసుకుంటుంది కూర్చుంటాడు అన్నాడు, కూర్చున్నాడు. ఏదో వచ్చింది, అదేదో పని చేసుకుంటున్నారు ద్వారా. అందుకని నా పని అంతా తీసేశారని చెప్పాడు. ఇప్పుడు ఏదో ఒక పైన దిగొచ్చి నా పని చేసి పెడతావా అన్నప్పుడు నా పనులు కూడా ఉన్నాయి కదా అంటే కదా కదా. ఇప్పుడు కలెక్టర్ గారికి ఏవో పనులు ఉంటాయండి ఊళ్ళో. ఊళ్ళోకి గవర్నర్ వచ్చాడు అనుకోండి, ఈ కలెక్టర్ గవర్నర్ షెడ్యూల్ కలెక్టర్ షెడ్యూల్ న్యూట్రలైజ్ చేసేయాలి. అంతేగాని కలెక్టర్ నా పనులు నాకున్నాయి కాబట్టి నాకు ముఖ్యం కాబట్టి, గవర్నర్ వస్తే నాకేంటి, చీఫ్ మినిస్టర్ వస్తే నాకేంటి అంటే వీడిని ట్రాన్స్ఫర్ చేసేస్తారు కదా, ముందు సస్పెండ్ చేసేస్తారు. అలా పై లోకాల్లోంచి ఏదో తనకు ఒక సంకల్పం దిగొచ్చినప్పుడు దానికి అనుసంధానం చెంది దాని అలా నిర్వర్తించని దాని పని చేసుకుంటుంది. అది మొత్తం విశ్వానికి సంబంధించినటువంటిది, కేవలం వైదికమైనటువంటి కార్యం మాత్రమే కాదు. మరి మేమంతా ఏం చేయాలని అడిగారు వాళ్ళు, చుట్టూ చేరిన వాళ్ళు. ఆయన దగ్గర మంత్రం ముచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా మన బట్టి వాళ్ళందరూ. మరి మేము శివ పూజ చేసుకుంటాం రోజు మానేయాలా, విష్ణు పూజ చేసుకుంటాం రోజు మానేయాలా? మానేయటం మనకి ఈజీ కదా, సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాం మానేయాలా, సంవత్సరం సత్యాంశం వ్రతం చేసుకుంటాం మానేయాలా? అంటే అవన్నీ మీరు చూసుకోండి చెప్పారా, నేను చేయమని చెప్పను. ఇదిగా చేసుకోవటం నాకు అబ్బింది. అదిగా చేసుకుని చాలా చేశారు అంటే అతి మానుషీ కార్యము చాలా జరిగిపోయిన ఆయనలో. ఇంకప్పుడు ఆయన మన మామూలు మనిషిగా భావం చేయడానికి వీల్లేదు. ఏం చేద్దంటే 6 గంటలు వరుసగా అట్లా గాలి పీలుస్తూనే ఉన్నట్ట, 6 గంటలు వదులుతూనే ఉన్నట్ట, 6 గంటల లోపల దాన్ని బంధించి ఉంచేట, 6 గంటలు వదిలేసి మళ్ళీ పీల్చలేదు రా అట్లెవరు ఇప్పుడు మాస్కారే రాశారు అవన్నీ కదా. తర్వాత మనుషులు అట్లా వేరే లోకాలకు పంపించేట, వాళ్ళు అక్కడ ఏం జరుగుతున్నా వాళ్ళని రికార్డ్ చేసి ఇక్కడ స్పష్టంగా ఇట్లా మనిషి పుట్టుకుంటే వాడు నిధుల్లోకి వెళ్ళేవాడు, వాడిని ఎలా వాడి జీవుని ఎలా పంపించేసి ఆ లోకానికి పంపించి ఈ లోకానికి పంపించి ఇంకో గ్రహం దగ్గరికి పంపించి ఎవరు చేయగలండి? చేయలేం కదా, మనమే వెళ్ళలేం కదా. ఇంకొన్ని పంపించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా రికార్డ్ చేసి వాడు ఎవడో జీవుడు వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ పట్టుకొచ్చి కృష్ణుడు ఇలా అలా చేస్తారు. అవన్నీ ఎప్పుడు జరిగాయా? ఏ తత్వం అయితే తనలో ప్రవేశించిందో అది వచ్చేప్పుడు దగ్గర నుంచి ఆయన ధర్మాలన్నీ మారిపోయినాయి. ఆయన దగ్గరప్పుడు ఆ స్టైస్వయముడు అన్నిటికీ అది అన్ని చుట్టూ చేరిపోతాయి. అది వేరు అంటే ఒక ప్రవృత్తి మార్గంలో నుంచి ఒక నివృత్తి మార్గంలోకి తాను వెళ్ళి ఇలా ఒక మార్గం ఉంది, ఇలా వెళితే మీకు కర్మ క్షాళనం అయిపోతుంది అని చెప్పి దాన్ని మీకు ఇస్తాను, మీరు దాన్ని కూర్చుని అది చేసుకోండి, మిగతా అంటారా నాకేం సమాధానం? ఆయన చుట్టూ చూడండి, మనం బోర్డు చేసేసాం కదా. ఒక రకంగా ఎక్కువ నారాయణ హరి అనే కూర్చునేటువంటి ఆయన చుట్టూ మళ్ళీ ఒక పెద్ద సూపర్ మార్కెట్ పెట్టాం కదా, అది మన సంస్కారం. అది సంస్కారం కానీ ఒక సత్యం ఇప్పుడు తెలియాలి. నివృత్తి ఏంటి, ప్రవృత్తి ఏంటి, ప్రవృత్తిలో ఏం కావాలి, నివృత్తిలో ఏంటి. మాస్టర్ గారు ఇచ్చారు మనకి పూజలు, మాస్టర్కి గారు. కొత్త కుటుంబాల్లో ఉన్నాం కదా, మరి సంస్కారాలు అవి నాలుగు తరాల పాటు ఉండాలంటే ఈ పూజా హోమం అభిషేకం ఇవన్నీ కంటిన్యూ అవుతున్నారే. ఆ మార్గం అనుసరిస్తూ ఈ మార్గాన్ని నిర్వర్తించుకుంటుందా అని ఉభయ కుశల పరిగా మాస్టర్ గారు మార్చారు. అలా ఉభయ కుశల పరిగా మార్చలేదు అనుకోండి, ఇటు పక్క అంతా కళాయి పట్టేసినట్టు అయిపోతుంది. నేను అలాంటి జీవితంలో చూశాను. కేవలం మన వేద సాంప్రదాయాన్ని పక్కన పెట్టేసి కేవలం సివివి అంటూ కూర్చున్న కుటుంబాలు నేను తరచి తరచి చాలా కుటుంబాలు చూశాను. ఆ ఇంట్లో ఇంకా ఏమి సివివిఎస్ నిల్నన్ నాట్ లెవెల్స్ ఇంకక్కడ ఏ చేరింది ఏం కనబడదు. ఏం చేస్తే మార్గం అలాంటిది లేదా ఏ మార్గం. అందుకని చాలా మంది కొత్త సివిపి గారి యోగం తీసుకున్నటువంటి వారు తర్వాత భయపడ్డారు, మన యోగం మనకొద్దు, మనకి ఇది ఏదో ఆయన పేరు తలుచుకుంటేనే మనకి చాలా ఇబ్బందులు వచ్చేసేట్టుగా ఉన్నాయనేటువంటి ఒక పరిస్థితి చాలా కాలం ఉంది. మాస్టర్ గారు ఒక ఊరు చెన్నై పట్టణం వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏదో ఆయన ఇల్లు చూపిస్తుంటే అట్లా అవుట్ హౌస్ దగ్గరికి వెళ్తే అవుట్ హౌస్ లో రూమ్ స్టోర్ రూమ్ లో సిబిబి గారి విగ్రహం ఉంది. ఇదేమిటి ఇక్కడ పెట్టేశారు ఈ విగ్రహం అని ఈయన పూజ చేస్తే మాకేమో అన్నీ ఉడుతున్నాయి అని చెప్పి మాకేలా ఇవ్వాలని చెప్పి ఆ మూల పడేసాను. అది పట్టుకొచ్చాను మాస్టర్ గారు. ఆ విగ్రహం మనం గురు పూజల్లో పెడుతూ ఉంటాం, చిన్న విగ్రహం. అంచేత నివృత్తి మార్గము ప్రవృత్తి మార్గము ఈ రెండిటికి అతీతుడు శివుడు అని చెప్తోంది. శివుడికి ఇది ఏం లేదు అది ఏం లేదు, రెండిటికి అతీతుడు. దేవతలకి అతీతుడు, అన్నిటికీ అతీతుడు. ప్రవృత్తి మార్గాలకి అతీతుడు, నివృత్తి మార్గాలకి అతీతుడు. నువ్వు పెట్టుకున్నటువంటి నీ కింగ్డమ్ అవుతుంది కదా, ఇది ప్రవృత్తి మార్గం అనేటువంటి కింగ్డమ్. దక్షిణ ఏర్పరిచింది ఏమిటంటే ఇట్లా సుఖ సంతోషాలతో భోగ జీవనం జీవిస్తూ ఈ శరీరంతో అంతా సరి ఇంకేం లేదు. అదే కదా పాశ్చాత్యుల యొక్క సిద్ధాంతం, చచ్చిపోయిన తర్వాత ఇంకేం లేదు, మళ్ళీ పుడతాం అనేది ఏం లేదు, ఓన్లీ వన్ లైఫ్, కాబట్టి ఎంత వీలుంటే అంత మనం ఎంజాయ్ చేసేది ఈ లైఫ్ లోనే అనే అట్లా తెగబడి రజోగుణ ప్రవృత్తితో అన్ని కోరికలు తీర్చుకుందాం అనే తాపత్రయంలో విపరీత పరుగులు కోరికల వెంటబడి పడిపోతూ ఉంటారు. ఇప్పుడు దత్తుడు చేసేటువంటి కార్యక్రమాలు తప్ప ఈ రాగము కలిగినటువంటి జీవులకి ప్రవృత్తి మార్గంలో అనేక అనేక వేదత్వమైన కర్మలు ఏర్పాటు చేశాడు. అదే కదా ముందు కూడా చెప్పుకున్నాం, ఈ వేదోక్త కర్మల్లో ఇరుకుపోయి ఈశ్వరుని మర్చిపోయినటువంటి వాళ్ళు కూడా అని చెప్తే ఇక్కడ ఏం చెప్తుందంటే అమ్మవారు వైరాగ్య సంపన్నులై ఆత్మానందమునందు వారికి వేదకర్మలు లేకుండుట సహజము. షిర్డి సాయిబాబా దగ్గరికి వెళ్ళి మీరు గాయత్రి చేయరండి అంటే ఏం బాగుంటుంది. కొంతమంది సన్యసించిన వారు ఉంటారు, కొంతమంది అవధూతులు ఉంటారు, బాబా అవధూత మార్గంలోకి వస్తారు. అలాగే గజానన్ మహారాజుని ఇంకోరని ఇంకోరని బోర్డు మంది మీరు ఉత్తరాది వెళ్తే బోర్డు కనిపిస్తారు కదా. అంచేత నీకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పొద్దునే దంతధావనము స్నానము బుత్తికిన బట్టలు వేసుకోవటం ఇలాంటి రూల్స్ అని నీకు ఎంత కరెక్ట్ ఇవి లేకపోవడం అంత కరెక్ట్ వాళ్ళకని చెప్తుంది అమ్మ కదా. మనం చూడండి, మన ఊరు ఏమన్నా పొట్టిలాగులేసి తిరుగుతున్నా అనుకోండి, మనకు అలవాటు లేక వాళ్ళు మనం కామెంట్ చేస్తాం. అందరూ పొట్టిలాగులు వేసుకునే ఊళ్ళలోనే ఉన్నాం, అందరూ పొట్టిలాగులు మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకునేటువంటి ఒక సంఘంలోకి మనం వెళ్ళామనుకోండి, అప్పుడు మనం ఇట్లా చీరలు కట్టుకుని పొడుగ్గా కాళ్ళు మా చీరమండ వరకు బట్టలు వేసుకెళ్తే మన వింతగానే చూస్తారు. అలవాటేనా, ఇట్లా వరుసగా అడ్డం పెట్టుకుని బొట్లు పెట్టుకునే వాళ్ళందరూ ఉండే ఊళ్ళోకి వెళ్ళి ఇట్లా నిలువ బొట్టు పెట్టుకెళ్తే వింతగా అంత నిలుబోట్ల వాళ్ళు ఉండే చోట అడ్డబోట్ల వాళ్ళు చూస్తే ఇంకొక ఇంతగా ఉంటుంది. ఏ బోట్లు లేని వాళ్ళు చూస్తే అదొక ఇంతగా ఇవే కదా ఇంక మన గొడవలు ఉన్నాయి కూడా అని చెప్తా. ఎక్కడికెక్కడ బి ఏ రోమన్ ఇన్ రోమ్ అని చెప్పారు కదా, ఏ రోమన్ ఇన్ రోమ్ అంటే ఆ ఊరు వెళ్తే ఆ ఊరు మర్యాద నువ్వు పాటించరాని, ఆ లోకం వెళ్తే ఆ లోకంలో పాటించు. ఇప్పుడు భూలోకంలోనే భూలోకంలో నరుల్లో ప్రవృత్తి నివృత్తి రెండు ఉన్నాయి. వాళ్ళు ఆత్మానందం కోసం జీవిస్తున్నటువంటి వాళ్ళరా, వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టకూడదు అని చెప్తున్నాడు, చెప్తుంది అమ్మవారు. వేదకర్మలు లేకుండా సహజము. అందుకనే సిబిబి గారు ఈ ప్రార్థన చేసుకోవాలంటే స్నానం చేయాలా అక్కర్లేదా అని మనకి అడిగారు కదా ప్రశ్న. స్నానం చేయాలి స్నానం చేయలేదు రెండు ముఖ్యం కాదు. ఆ సమయాన్ని కూర్చుని మాస్టర్ నమస్కారం అనుకోవడం ముఖ్యం. స్నానం చేస్తావో చేయవో నీ ఇష్టం. కూర్చుని చేయాలా పడుకుని చేస్తా కూర్చుని చేస్తే కూర్చుని చేయి, పడుకుని చేస్తే పడుకుని చేయి అనే నిషిద్ధం. ఎట్లా పద్మాసనం అక్కర్లేదా వీరాసనం అక్కర్లేదా, కుర్చీలో కూర్చోవచ్చా అంటే బల మీద కూడా కూర్చోవచ్చు, ఎలా అయినా కూర్చోవచ్చు. ఎందుకంటే ఎలా కూర్చున్న వాడైనా యాక్షన్ మొదలైపోయిన తర్వాత ఇట్ టేక్స్ హోల్డ్ ఆఫ్ యూ అని అలా ఇచ్చాడైనా. మన దాంతరా దేవ అవి ఇవి చాలా చదువుతాం కదా, ఆదిత్య హృదయ ఉంటాం, పురుష సూక్తం ఉంటాం, శ్రీ సూక్తం ఉంటాం, అవన్నీ చదవాలంటే స్నానం చేసేవారు. అది వేదోక్త కొత్త సీవీవి అనుకోవడానికి ఇవేం లేవు. ఈ స్పష్టత రాకుండా అన్ని కలిపేసుకుని ఏదో కింద మీద పడిపోతూ ఉంటాము కదా. నువ్వు ఆరాధన చేద్దాం అనుకుంటే వేదోక్తంగా నువ్వు శుచి అయి మళ్ళీ ఉతికిన బట్టల ఇస్త్రీ బట్టల వేసు కూర్చోవాలి. నువ్వు ఉత్త సీవీవి అనుకుందాం అనుకుంటే నువ్వు బట్ట వేసుకున్నా వేసుకోపోయినా పాత బట్ట వేసుకున్నా నిద్రపోయిన బట్టతోనే ఉన్నా ఎలా అయినా పర్ మరి ఇది గమనించాలి. అంచేత స్వధర్మమున నిష్ట గలవాణిని నిందింపరాదు. ప్రవృత్తి వాడి స్వధర్మంగా ఉందనుకోండి వాడు అలా ఉన్నాడే అని అనకూడదు. వాడు మాత్రం వాడు సుఖాలు అనుభవించడానికి వచ్చాడు, సుఖాలు అనుభవిస్తాడు. ఇప్పుడు సుఖాలు అనుభవిస్తాను అనుకోవట్లేదు, దైవం చేరదాం అనుకుంటున్నాడు నివృత్తిలో ఉండేటువంటి వాడు. అంచేత వాడు వీళ్ళగా ఎందుకు ఉండలేదు అని అనుకుంటుంది. రామకృష్ణ పరమహంస ఆయన ప్రవృత్తిలోంచి నివృత్తిలోకి వెళ్ళిపోయారు. ఆయన అక్కడ పూజ చేస్తుంటే ఆయనకి ఆత్మానుభూతి కలిగి అలా సగం పూజలో వెళ్ళిపోయారు, అలా ఉండిపోయారు. ఇంకా పూజలు అవ్వ కదా, పొద్దునే సాయంత్రం వరకు అష్టతంత్ర బ్రాహ్మణుడు వాడికి ఏం భక్తి ఉంటుంది, ఎన్నిసార్లు చదువుతాడు ఒకసారి. అందుకనే నూటెనిమిది చదవాడు, పది నామాలు చదివేసి అష్టోత్తరం అయిపోయిందని చెప్తాడు. వాడిని మనం అర్థం చేసుకో పాపం పొద్దునుంచి గొంతు చూసుకుంటున్నాడే, నువ్వేమో నీకు ఆవేశం భక్తి ఆవేశం సహస్రం అంటావు, సహస్రం అంటే వాడు పది చదివేది ఇరవై చదువుతాడు. అంటే అటుమాటికి సహస్రం ఎక్కడ చదవగలుగుతుంది కదా. అలా అయితేనే సాయంత్రం వరకు ఆ బ్రాహ్మణు అక్కడ పూజలను నిర్వర్తించగలడు. వచ్చిన ఇటు పడేస్తుంటాడు, ఇటు పడేస్తుంటాడు, కోపకాయలు కొడుతుంది, కొట్టి 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 చెయ్యంత కదా. మరి ఈయన అమ్మవారిని ఆరాధన అంటే మరి అందులో గడిపోతాడు, అందులో గడిపోతుంటే ఇక పూజ చేస్తాడు. అందుకని నేను పూజారిగా పనికిరాలని బయటకు వచ్చేసాడు. అట్లాగే నేను పూజారిగానే ఉంటాను, ఇప్పుడు ఆ పోస్ట్ ఎవరికి ఇవ్వకూడదు కదా, మనకే ఉంచుకోవాలి. నేను ఇట్లాగే చేస్తానంటే కుదరదు కదా. అంచేత అది జరుగుతున్నప్పుడు దీన్ని పదిలేటప్పుడు సహజంగా జరుగుతుంది. ఇది ఇదిగా ఉన్నప్పుడు దీన్ని ఇదిగా నడిపించు, అది అదిగా ఉన్నప్పుడు అదిగా నడిపించు. నువ్వు అందరూ శివుడి దగ్గర నుంచి దక్షిడికైనంటే తను చెప్పినట్టుగా చేయాలి, శివుడి దగ్గర నుంచి. ఎందుకని శివుడు తన కల్లుడు కదా, శివుడు తన కల్లుడైనా తనకి తనకన్నా అతీతుడు. శివుడు అల్లడవడానికి కారణం సతీదేవి కాని దక్షుడు కాదు, సతీదేవి కారణంగా శివుడు అల్లుడయ్యాడు దక్షుడికి. అంచేత అల్లుడి మీద ఆశ్రయం పెడతారు పెట్టలేదు. అది ఎలా ఉండగా అది అతీతమైన తత్వం. ఇది నివృత్తి ప్రవృత్తి ప్రస్తుతం చెప్తున్నారు. వేదకర్మం లేకుండా సహజము, స్వధర్మమున నిష్ట గలవారిని నిందింపరాదు. కానీ బాగా కుటుంబం మీద మమకారంగా ఉన్నారనుకోండి, నువ్వు వాడిని డిస్టర్బ్ చేయకూడదు, వాడి ఇష్టం నీకే. అట్లా వ్యామోహ పడకండి, నువ్వంటే నువ్వు చూసుకో, నీకక్కర్లేదండి, నువ్వు వ్యామోహపడకయ్యా. అంతే, పక్కవాడు వ్యామోహపడుతుంటే వాడు మార్గం నీకేదా. మనం వ్యామోహపడుతూ పక్కవాడు వ్యామోహపడకూడదని చెప్పే టైపు కదా మనం. అని చేద్దాం, ఎవరిది వాళ్ళకి ఇచ్చే నివర్తించుకోవచ్చు, తప్పులేదు. ఒకళ్ళొకళ్ళు నిందింపరాదని చెప్తుంది అమ్మవారు. ఈ రెండు విధములైన కర్మలు లేనివాడు కూడాచే సదాశివుని పని లేనివాడని నిందించుట పాపము. ఆయన నివృత్తి లేదు, ప్రవృత్తి లేదండి ఆయనకి. నివృత్తి అంటే ఇంకా ఏదో చేరుకోవాల్సింది ఏం లేదు ఆయనకి. ఆయనే చేరుకోవాల్సిన దాన్నే. ఏ తత్వాన్ని అందరు చేరుకోవాలో అదే ఉన్నాడు ఆయనకి. చేద్దామనుకుంటే చేస్తాడు, లేదంటే లేదు కదా. ఆయనకి విధి నిషేధాలు అంటే ఏం లేవు, రూల్స్ ఏం లేవు. ఈజ్ అవుట్ ఆఫ్ ది గేమ్. గేమ్ బయట కూర్చున్నా రూల్స్ ఏముంటాయండి? గేమ్ లో ఉన్నవాడికి రూల్స్ కదా. ఒకసారి మనం ప్లే గ్రౌండ్ లో దిగితే మరి రూల్స్ అన్నీ అప్లై అయిపోతాయి. సో ప్లే గ్రౌండ్ లో దిగి ఉన్నారు అందరూ. నువ్వు ఏదో ప్లే గ్రౌండ్ కి బయటగా ఉన్నాడు, నీకేమన్నా అవసరమైతే పిలవండి. తేడా పడితే పిలవండి అన్నాడు, అవసరమైతే పిలవండి అన్నాడు. అవసరమైతేనే కదా దిగొచ్చి వృద్ధుడు లాగా చేయాల్సినంత చేస్తే ఇంకా సార్ మళ్ళీ నువ్వు వెళ్ళిపోమని చెప్తాడు బ్రహ్మదేవుడు. మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎప్పుడన్నా ఏమైనా పిలిస్తే పలుకుతాడు. పిలిస్తే అందరికి అన్ని మామూలు సామాన్య జీవులకు కూడా వ్యాపారాలు రెండింటినీ ఇచ్చాడు అడిగిన వాళ్ళకి కదా. అని చెప్తా తనకంటూ ఒక ధర్మం అంటూ ఏం లేదు. శివుడు ఇలాగే ఉండాలనుకోకూడదు. నీ మెళ్ళ పామేది, నీ నుదురు మీద మూడో పొట్టే మూడో కన్నేది, నీ తల మీద ఫౌంటైన్ బట్టలు ఏది రాయడం అని ఎలాగైనా కనిపించచ్చు. అని చెప్తే అది చెప్తోంది ఇవిడ ఇక్కడ. అనిమా మొదలగు 8 ఐశ్వర్యములు సంకల్పము చేత పుట్టును. అష్టైశ్వర్యాలు ఉన్నాయండి, ఎప్పుడు ఇంకోసారి చెప్పుకుందాం. ఈ అష్టైశ్వర్యాలు కేవలం సంకల్పం చేత పుడతాయి. శివుడు సంకల్పిస్తే కాంతి ఉంది. అందుకనే మనం ఎప్పుడు మనకు కూడా శివ సంకల్పమే మన సంకల్పంగా నెరవేరాలని తన్నే మన శివ సంకల్పం వస్తుందని స్తోత్రం రాసుకున్నాం. చాలా బాగుంటుంది. ఆ స్తోత్రం రోజు చేసుకుంటే మన మనసులో పిచ్చే ఆలోచనలు రావండి. అలాంటి స్తోత్రం శంకరాచార్యులు ఇచ్చారు. ఎందుకని శంకరులు సాక్షాత్ శంకరుడే కదా. తన్మే మనశివ సంకల్పం వస్తు, తన్మే మనశివ సంకల్పం వస్తు. మరి సోమవారం చేసే పూజలో చదవాలండి అంటే ఇప్పటికే చాలా ఎక్కువ. ఆ చదవాలంటే అరగంట పడుతుంది కదా. మరి తన్మే మనశివ సంకల్పం వస్తు, మన మనస్సు శివ సంకల్పమే నిర్వర్తించే మనస్సుగా అయిపోయింది అనుకోండి. అనా తరింపునిచ్చేటువంటి వాడు ఏం చేద్దాం, మొత్తం గేమ్ నుంచి బయట ఉన్నాడు. అందుకనే విష్ణు లోకానికి కూడా అతీతంగా ఉంటుంది ఆ లోకం అని చెప్తా. ఆయన చేత ఆయన ఊరికి సంకల్పం చేత పుడతాయి. వాటి మహాయోగులు అష్టైశ్వర్య ఆ మహిమల్ని సేవిస్తూ ఉంటాడు. ఈయన సేవించక్కల, ఈయన ఏది సేవించక్కల, అన్ని ఈయనలోంచే పుడతాయి. అంచేత మా బోటి వారికి కలిగిన ఐశ్వర్యములు నీకు దక్కవు. ఇదంతరా నువ్వు నీ ఐశ్వర్యం తండ్రికి చెప్తాను. నువ్వేదో చాలా ఐశ్వర్యవంతులు అనుకుంటున్నావు. ఏ ఐశ్వర్యం? చాలా కథలు చిన్నప్పటి నుంచి విన్నాం కదా ఐశ్వర్యం గురించి. శివుడు ఇలా తీసి వీపు తీసి పెడితే ఆ వీపు సరి సమానమైనటువంటి విద్య లేదు, ఆ వీపు సరి సమానమైనటువంటి సంపద లేదు. అలాంటి కథలు వాళ్ళు రాసేసారు దేవి పురాణంలోను, శివ పురాణంలోను, లింగ పురాణంలోను. సరే ఇలా ఒక వెంట్రుక తీసి అలా కొడితే వాడిని జయించి ఆ వెంట్రుకను జయించగలిగిన వాళ్ళు మొత్తం చూసుకో ఎవరు లేరు. మరి అలాంటి వాడితో నువ్వు వాడి నీ ఐశ్వర్యం ఏం ఐశ్వర్యం ఇది అని చెప్తోంది. నీకున్న ఐశ్వర్యములు ధూమ మార్గముల ప్రవర్తించు, యాగాన్న భోజనము చేయ వారి చేత యజ్ఞశాల మాత్రమే స్తోత్రము చేయబడను. తిని తింటారు కదా వాళ్ళు, వీళ్ళు వచ్చి బోర్డు భోజనం, బోర్డు యాగాలు చేస్తావు, బోర్డు భోజనాలు పెడతారు, బాగా భోజనాలు పెట్టి బాగా బట్టలు పెట్టి వాళ్ళకేవో కానుకలు ఇస్తుంటే తిని ఏమి అనకుండా పోరు కదా, అందుకని ప్రశంసిస్తూ ఉంటారు. అవి నిన్నే నువ్వు సంతోషపడిపోతున్నావు, ఇవన్నీ నువ్వు చచ్చిపోయినాడికి ఇంకేం నీకేం ఉండదు, నీ ముందే అవన్నీ పూష్కాకి అయిపోవచ్చు. సంపదలో నీ మన చేతుల్లో ఉండవి. ఒక పద్యం ఉంది కదా, సిరిదా వచ్చిన వచ్చును నారికేళ సరళము భంగేను, సిరి తా పోయిన పోవును కరిమింగిన వెలగపండు క్రియన్ అన్నాడు. ఆ వెలగపండు తినేస్తుంది, రా మింగేస్తుంటాడు, ఏదో మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, అదే ఇంటాక్ట్ వచ్చేస్తుంది వెలగపండు, లోపల కూర్చోడు. అట్లా పోతుంది సంపద. పోయిన వాడు అందరికి అట్టకపోయింది, కన్నం చూస్తూ చూస్తుండగానే దరిద్రులైపోయిన వాడు బోర్డు కదలన్నాయి. అలా వచ్చినప్పుడు కూడా వాడికి తెలియదు ఎట్లా వస్తుందో, వాడు గొప్ప అనుకుంటాడు, వాడు గొప్ప కాదు అది. వద్దాం అనుకుంది వచ్చిందిరా, వెళ్ళిపోదాం అనుకుంది వెళ్ళిపోయింది, అందుకే ఆవిడ చెంచరా అని చెప్పా కదా. ఎలా వస్తుందంటే కొబ్బరికాయలో నీళ్ళు ఎట్లా వచ్చినా ఎట్లా వస్తుంది, ఈ కొబ్బరికాయలకు నీళ్ళు ఎట్లా వచ్చినాయండి లోపల, అంచేత ఆ విధంగా వస్తుంది, ఈ విధంగా వెళ్ళిపోతుంది కదా. అంచేత నీ సంపదలో సంపదలా అంటుంది, నీ మనస్సున నీవు అధిక సంపన్నుడు అనయు, చితాభస్మము ధరించిన రుద్రుడు దరిద్రుడు అనయు గర్వింపతగదు అని. దీనికి మాస్టర్ గారు వ్యాఖ్యానం ఇచ్చారండి, అది చదువుకుందాం మనం. ఆ వ్యాఖ్యానం మనకి 1, 2, 3, 4 పేజీలు. నేను కూడా చదవలేదు, ముందు చదివితే ఏం బాగుంటుంది, ఇప్పుడే చదువుదామని పెట్టుకున్నాను. దేవతలకు ఆకాశ గమనము సహజము, నరులకు భూమి ఎందు నడుచుట సహజము, మన శరీరం ఎందు దేవతలున్నారు, వారు భూమి పైన నడవరు కదా. మనమే వాళ్ళని ఊరేగింపు తీసుకెళ్తూ ఉంటారు అనేసినట్లయితే దేవతల్ని. వారిచే నిర్మింపబడిన దేహములు మాత్రమే భూమిపై నడుచును, అట్లే ఒక్కొక్క సృష్టికి ఒక్కొక్క లక్షణము సహజము. భగవంతుని అస్తిత్వమునందు మేలుకొనిన సంసార జీవులకు కర్మలు ఒక విధముగా నుండును, భగవంతునిందు మేలుకొనిన వైరాగ్య సంపన్నులకు కర్మలు మరి ఒక విధముగా కనిపించను. చెప్పా కదా, సంసారులు కర్మలు ఆచరించుట ఫలితము కొరకు, వైరాగ్య సంపన్నులు కర్మలు ఆచరించుట వైరాగ్యము కొరకు. అంటే కర్మలు ఆచరిస్తూ ఫలితాలను ఆశించకుండా కర్మలు ఆశించేటువంటి వాళ్ళకే వైరాగ్యం వస్తుంది, అంతేగాని పనులు మానేసిన వాళ్ళకి కాదని భగవద్గీతలో బాగా చెప్తారు. మామూలుగా ప్రతివాడు కోరికలతో ఫలితాలను ఆశించి ఎంత గట్టిగా పనిచేస్తాడో, వైరాగ్య సంపన్నుడు ఫలితాలు ఆశించకుండా అంత గట్టిగా పనిచేయాలి. మనకి ఫలితం అక్కర్లేదు కదా అని ఎట్లా పడితే అట్లా చేసామనుకోండి, దాంతో సన్యాసం రాదు. ఎందుకంటే కర్మల యొక్క ప్రధాన ఉద్దేశము త్రికరణ శుద్ధి. కర్మల యొక్క ప్రధానమైన ఉద్దేశము త్రికరణ శుద్ధి. కోరికలతో చేస్తే త్రికరణ శుద్ధిగా కోరికలు తీరుతూ ఉంటాయి. మనకు ఫలితం అక్కర్లేదని కర్మలు అడుగోలు కదా, మామూలుగా స్వచ్ఛంద సంస్థలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనమే వాళ్ళకి జీతం కదా, వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ మీద నీకు ఏమంటానికి వినలేదు. వాడు ఏం చేస్తాడు, వాడు చేసినట్టు చేస్తాడు, చేయని రోజు చేయడు, వచ్చిన రోజు వస్తాడు, రాని రోజు రాడు, కడిగిన రోజు కడుగుతాడు, మానేసిన రోజు మానేస్తాడు కదా. అందుకనే స్వచ్ఛంద సంస్థలో పనులు ఎట్ అవుతాయి, బాగా పనిదనవాలంటే స్వచ్ఛంద సంస్థలో వాడు ఈ కర్మలు నేను దైవం కోసం, దైవం చేరడం కోసం నాకు చిత్తశుద్ధి కావాలి కాబట్టి, నాకు చిత్తశుద్ధి కోసం నేను ఇది చేస్తున్నాను కాబట్టి, కోరికలతో చేసేవాడు ఎంత పట్టుగా చేస్తున్నాడో అంత పట్టుగా కోరిక లేకుండా నేను చేస్తున్నాను అనుకోవాలి. ఉద్యోగం ఉందండి, 50,000 రూపాయలు ఉద్యోగం, వాడు పొద్దున 8 గంటలకల్లా ఆఫీస్కి వచ్చేయమంటాడు కదా. నువ్వు ఆ 50,000 రూపాయలు ఉద్యోగం చేసినంత కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ పొద్దునే నిద్ర లేచి ఏదో గబగబ ఇంత రోడ్లో వేసుకుని మధ్యాహ్నం కూడా తయారు చేయించుకుని డబ్బా పట్టుకుని ఏదో బస్సు స్కూటర్ ఏదో కారు ఎక్కి వెళ్ళిపోతావా, ఎందు లోపల వెళ్తావా వెళ్ళవా, అదే 8 గంటలకి కార్యాలయం ప్రారంభమవుతుందని ఒక స్వచ్ఛంద సంస్థలో పెట్టామనుకో, ఎందుకంటే 8 లేదు, 9 లేదు, 10 లేదు, 11 లేదు, 11 లేదు, రాదు. స్వచ్ఛందం అయ్యేసరికి ఏమైంది? నీకేమీ అక్కడేం పెద్ద, నువ్వు అక్కడ పోయి చేసేది ఏముంది, ఇంటర్ ఏం తొందర అని అడుగుతుంది. ఏం తొందర, అక్కడ ఏమన్నా సంపాదన పాడా అంటుంది. 3-4 సార్లు వినేసరికి వీడు కూడా నిజమే కదా అనిపించి, ఏ 9 వెళ్ళేవాడు, 10, 10:30, 11 ఒక్కో రోజు ఇవాళ మా ఇంటర్నే ఉండిపోదాం అనిపిస్తుంది. అవుతుందా? ఎందుకు అలా అయితే ఏం జరుగుతుంది? రెండింటికి చెడరేవడైపోతాడు. ఏది కోరికలతో పని చేసుకుంటే వచ్చేది పోగొట్టుకున్నాడు. ఈ కోరిక లేకుండా ఏదో సమాజం కోసం సేవ గురువు గారు పెంచుకుంటారు అనేటువంటి వ్యామోహంలో పడి త్రికరణ శుద్ధి లేకుండా పనులు చేస్తూ ఉంటే చిత్తశుద్ధిరా. ఇది ఎంతమంది తెలుసు అండి? అందుకని ఫలితం కోరి చేస్తున్నా, ఫలితం కోరక చేస్తున్నా, పని అనేటువంటి చిత్తశుద్ధి కోసం అనేటువంటి తెలుసుండే. అందుకని చూడండి, ఉద్యోగస్తులు అందరూ కూడా శనివారం వాళ్ళకి లేదనుకోండి ఆఫీసు, పొద్దునే తొందరగా నిద్రలేదు. ఆదివారం ఎలాగో ఉండదు కాబట్టి ఆదివారం నిద్రలేదు. ఎందుకని 8 గంటలకే వెళ్లాల్సినటువంటి పరిస్థితి లేదు కదా. ఇంటే ఆవిడ ఏమంత తొందర కాస్త ఇవాళ లేటుగా పెడతానంట. అంటే అందరూ కూడా ఫలితం అంటే పనిచేసే టైపు ఉండేటువంటి మనుషులు అంటే ప్రవృత్తి. ఫలితం లేకుండా పని చేయాలంటే అలాగే చేయటం అంటే దేనికోసం చేయాలండి? వైరాగ్యం రావాలంటే వైరాగ్యం రావాలి. అంటే ఫలానా టైంకి నేను ఆఫీసులో ఉంటాను అంటే అది వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆ టైం కాక ఉన్నాను. ఫలానా టైంకి వెళ్ళిపోతున్నాను అంటే ఆ టైం. అక్కడ ఇక్కడ పనిష్మెంట్ నీకు బయటకు కనపడదు, కానీ నువ్వు యూఆర్ రెగ్యులర్లీ పనిష్డ్ బికాస్ యూఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ నాన్ అలైన్డ్ ఇన్ యూ. నాన్ అలైన్డ్ ఇన్ ఇంకేముంది ఆ మనిషి? వాడు తర్వాత దేనికి పనికిరాడు? అటుకు పనికిరాడు, ఇటుకు పనికి. అదంతా భయంకరమైన పరిస్థితి. అదే ఎక్కువ జరుగుతుంటుంది స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నాం అనుకునేవాళ్ళు. ఎందుకంటే అడిగేవాళ్ళు ఉండరు. అడిగితే అడగడానికి కూడా అందరికీ ఏమడుగుతారు, నువ్వే జీతమిస్తున్నావా నాకు అడుగుతారు. తిరిగి నా ఇష్టం చోటు వస్తాను, నా ఇష్టం చోటు వెళ్ళిపోతాను, నాకు వీలుండే పనిచేస్తాను, నాకు వీలైపోతే పనిచేస్తానంటే దాంట్లో నీకు ఏది పొందాలో ఆ స్వచ్ఛంద సంస్థ నుంచి అది పొందలేవు. ఏది పొందాలి? కోరికలు లేకపోయినా అదే చిత్తశుద్ధితో నువ్వు పనిచేస్తుంటా చేత నీ నుండి క్రమంగా దివ్యమైనటువంటి కార్యములు దైవం నిర్వర్తించడానికి వీలుంటుంది. ఏం చేద్దంటే నీకోసం నువ్వు పనిచేయట్లేదని పెట్టుకున్నావు కాబట్టి, నీకోసం నువ్వు పనిచేయట్లేదనే సత్యమే తప్ప నువ్వు చేస్తున్న పని నాకు సంతోషం కలిగించట్లా నీ నుండి నే పని చేసుకోగలని కదా. ఈ తేడా తెలియదు. భగవంతుడు చాలా బాగా చెప్తారు కృష్ణుడు. వాడు ఎలా చేస్తున్నాడో నువ్వు అలాగే చెయ్యి, కాకపోతే వాడికి ఫలాలు ఆశించి చేస్తున్నాడు. నువ్వు ఫల సన్యాసం చెయ్యి. సన్యాసం అంటే కర్మ ఫల సన్యాసం తప్ప కర్మ సన్యాసం కాదు. అలాంటి వాడికి ఆత్మ సంయమం అనేది దొరుకుతుంది. కర్మఫల సన్యాసమే సన్యాస యోగం, అది 5వ అధ్యాయం. అలాంటి వాడికి 6వ అధ్యాయంలో ఆత్మ సంయమం దొరుకుతుంది. కర్మ ఫలత్యాగం మాటలా ఉంచి అసలు ఆ కర్మ నిర్వహణే బాగాలేదనుకోండి, అప్పుడేం జరుగుతుంది? అందుకనే స్వచ్ఛంద సంస్థలో చేరి ఎదుగు బొదుగు లేకుండా అలా జరిగాల వ్యర్థమైపోయినటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. ఏం చేద్దంటే ఏ త్రికరణ శుద్ధిగా ఏ త్రికరణ శుద్ధితో చేస్తే ఫలములు వస్తాయని చేస్తూ ఉంటాడో అదే త్రికరణ శుద్ధి ఫలములు లేని చోట కూడా చేయగలిగినప్పుడే నీకు కర్మఫల సన్యాసము అనేది రాదు. రాకపోతే ఏమవుతుంది? నువ్వు బేసిక్ గా అంతకుముందు ప్రవృత్తి మార్గంలో వచ్చినటువంటి ఎలిజిబిలిటీస్ ఏమున్నాయో అవన్నీ పోయి యు బికమ్ మచ్ లెస్ ఎఫెక్టివ్ దాన్ బిఫోర్, మచ్ లెస్ ఎఫెక్టివ్. అందుకనే మన పెద్దలు ఏం చెప్పారంటే కామిగా అనేవాడు మోక్షగామి కాడు అని. కామిగా అనేవాడు మోక్షగామి కాడు. ఎందుకని? వాడికి కామం ఉన్నప్పుడు వాడు విపరీతంగా మనసు, ఇంద్రియాలు, శరీరం దానికి సమర్పణ చేసి అపరిచేస్తూ ఉంటాడు కదా. అది అలవాటైన వాడు ఫలితం వదిలేశాడు అనుకుంటే పని కూడా మొదలు పెట్టాడు అనుకోండి, అలాగే చేస్తాడు. ఫలితం లేదు కాబట్టి పని అటదిడంగా తోచినట్టుగా చేయడు. అది వస్తేనే మనకి అప్పుడు అది నిజమైన సంపద. వైరాగ్యం అనేటువంటిది ఒక సంపద, వైరాగ్య సంపద అంటారు. మాట వాడారు మహర్షి గారు, భగవంతుని యందు మేల్కొన్న వైరాగ్య సంపన్నులకు కర్మలు మరి ఒక విధముగా కనిపించను. మరి ఒక విధంగా కనిపించడం అంటే ఇదంతా ప్రకృతి మన నుంచి నిర్వర్తిస్తోంది. మనం ప్రకృతి నిర్వర్తించేటువంటి పనులను మన నుంచి మన కాలు చెయ్యి బుర్ర అడ్డబెట్టకుండా దాన్ని నిర్వర్తింప చెయ్యాలి అని తెలుసు. అది కూడా భగవద్గీతలో, ఇవన్నీ భగవద్గీతలో చాలా అద్భుతమైన రహస్యాలు ఉన్నాయి. ఎవరు సరిగ్గా చదువుకోరు కాబట్టి ఏవో కొత్త విషయాలు వెంటబడుతూ ఉంటాం. ఇవన్నీ ప్రకృతి నిర్వర్తిస్తోంది, నువ్వు నిర్వర్తిస్తున్నావు అని అనుకుంటున్నావు, అదే నీ అజ్ఞానం అని చెప్తారు. నేను నిర్వర్తించట్లేదురా, ప్రకృతి నిర్వర్తిస్తాను. ఇది ప్రకృతి పని, నీ నుండి నీలో ఉండేటువంటి అష్ట ప్రకృతి నీ చేత పనిచేయిస్తుంది, లేబర్ చేయిస్తుంది. నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే నీ నుండి జరిగేటువంటి పని నువ్వు చూసి ఆనందించవచ్చు సాక్షిభూతులుగా నాలాగా. లేదా నేనే చేస్తున్నా అనుకుంటుంటే అలా కూలి పని చేసుకుంటూ ఉండే ఏనాటికి ఆనందం రాదని. అంచేత ఇద్దరికి కర్మలు ఒకే రకంగా కనిపించవు. వైరాగ్య సంపన్నులకి కర్మలు మరొక రకంగా కనిపిస్తాయి. ఏం చేత? వాళ్ళు త్రికరణ శుద్ధిగా ఆ పనులు చేస్తూ ఉంటారు, ఫలములు ఆశిస్తారు. వీళ్ళు త్రికరణ శుద్ధిగా పనులు చేస్తూ ఫలములు ఆశిస్తారు. ఏదైనా త్రికరణ శుద్ధి అనేటువంటిది నేర్పడానికే పని. ఈ విషయం మీకు రాజమండ్రి గురు పూజలో మొట్టమొదటి ప్రవచనం చాలా ఎక్కువగా చెప్పా. ఏం చేద్దంటే శంకరాచార్య వారు ఆ మాట చెప్తారు, మళ్ళీ రేపు చూడమండి. చిత్తశుద్ధి కోసం పని ఏర్పరిచింది ప్రకృతి అని. ఇట్లా భాగవతం చెప్తున్నాం అనుకోండి, 1992 నుంచి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 24 ఏళ్ళు అయిపోయింది. మన ప్రతి ఆదివారం భాగవతం చెప్పుకుంటాం. ఇప్పుడు నేను చెప్పకపోతే ఎవరండి అడిగేది? ఈ వారం భాగవతం లేదంటే ఏముంటారు? అలాగే మీరు రాలేదనుకోండి ఎవరండి అడిగేది? నన్ను అడిగేవాళ్ళు లేదు చెప్పకపోతే. మిమ్మల్ని అడగం మీరు రాకపోతే కదా. ఆయన దీనికి రెగ్యులర్ గా రావటం అనేటువంటిది జరుగుతుంది. అది మన చిత్తశుద్ధికి దాకా మాటి మాటికి ఊళ్ళో సినిమా వస్తే క్లాస్ క్యాన్సిల్ చేసి, లేకపోతే మనకి క్రికెట్ మ్యాచ్ నోట్ వస్తుంటాయి ఎవరు కదా. మన వాళ్ళు ఫైనల్కి వచ్చారు, మరి వాళ్ళు మ్యాచ్ చూడాలి కదా, ఆట ఏమిటది భాగవతం క్యాన్సిల్ చేసి ఇట్లా చేసాం. అలా చేస్తే అక్కడ క్రికెట్ శుద్ధి ఉన్నట్టు కాదు. నువ్వు పెట్టుకున్న పని నువ్వే చేయకపోతే ఏం జరిగింది? నువ్వు పెట్టుకున్న పని నువ్వే చేయకపోతే నీ ఎందుకు త్రికరణ శుద్ధి లోపిస్తూ వస్తుంది. అలా లోపిస్తూ వస్తుంటే నాసిగా తయారైపోతావు, నువ్వు నిర్వీర్యుడు అయిపోతావు. ఇవాళ ఇంకేం పనులు కావు. అంచేత అది ముఖ్యం, అది తెలియాలి. కర్మస్వరూపం తెలిస్తే నీకు ఫలితం ఉన్నది ఫలితం లేదు అనే దాంతో సంబంధం లేకుండా నువ్వు కాలాన్ని అనుసరించి చేయవలసిన పని అట్లా చేస్తున్నావు. ఎన్బిఎస్ మూర్తి గారు నాకు ఊరికి ఉదాహరణ చెప్తున్నాను. 7:30 కల్లా రెడీ అయిపోయాయన, ఏదో ఊళ్ళో పనులనే తన పనులనుకుని చేస్తారు. దమ్ముడి ఆయన ఏం లేదు దాని నుంచి. కానీ మామూలుగా బాగా పనిచేయాల్సిన వాళ్ళు కూడా కాకుండా ఎక్కువగా లిస్టు రాసుకుని కాగితం మీద ఏవే పనులు అవన్నీ చూసుకుని అయిపోయిన పని తిక్కు పెట్టుకుంటూ పొద్దున సాయంత్రం వరకు పనిచేస్తాం. వయసు ఎంత? వయసు మరి ఎక్కడ చూస్తుంది? ఎందుకు చేస్తున్నారండి మీరు? ఎప్పుడో మానేశారు, 20 ఏళ్ళు పైన అయిపోయింది సొంతం కోసం. మరి కదా. అంటే త్రికరణ శుద్ధి గురించి ఒక ఉదాహరణకి మనలో ఉన్నారని చెప్తారు. 3 గంటలకు లేచి స్నానం చేసేసి దేవుడికి పువ్వులు పోసుకుని ఆ పూలను ఏర్పాటు చేసేసి దేవుడి దగ్గర శుభ్రం చేసేసి పూజ చేసుకుని ప్రార్థన చేసుకుంటా. చూడండి, మనం ప్రార్థన చేస్తాం పూజ చేసుకుంటాం, ప్రార్థన పూజ అయిపోతుంది. ఇది ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3 రోజులు చేస్తాం, సంవత్సరాల తరబడి చేస్తాం. ఆ తర్వాత ఏదో ఊళ్ళో పనులన్నీ ఆయనవే అన్నట్టుగా చేసేస్తాం. ఎక్కడి నుంచి వస్తుంది మరి? దాంట్లో నుంచి వస్తుంది శుద్ధి. శుద్ధి ఎక్కడి నుంచి వస్తుంటే ఫలితం ఆశించగా 10 మంది కోసం ఆరాటపడుతూ పనులు చేసే వాళ్ళలో శుద్ధి పెరుగుతుంది. ఫలితం ఆశించకపోయినా చేసే పనులు త్రికరణ శుద్ధి లేనప్పుడు ఆ జీవుడు నశిస్తూ ఉంటాడు. ఇది ఒక డైమెన్షన్ ఉంది. అందుకని ఫలితం ఆశించామా ఆశించలేదా అనేది ముఖ్యం కాదు. కర్మ నిర్వహణ యందు త్రికరణ శుద్ధి ఉందా లేదా అనేటువంటిది ముఖ్యం. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, ఏదైనప్పటికీ దాన్ని మనం త్రికరణ శుద్ధిగా నిర్వర్తించాలి. భగవంతుని యందు మేలుకున్న వైరాగ్య సంపన్నులకు కర్మలు మరొక విధముగా కనిపించను. సంసారులు కర్మలు ఆచరించుట ఫలితము కొరకు, వైరాగ్య సంపన్నులు కర్మలు ఆచరించుట వైరాగ్యము కొరకు. వేదములు ఈ విధముగా జీవులను నియమించుతున్నది. ఒకడు జీవితము కొరకు బడిపంతులుగా పనిచేయను, ఇంకడు ఇంకొకడు విద్య నేర్పుటయందు సంతోషముతో బడిపంతులుగా పనిచేయను. బడిపంతులు పిల్లలకు బాగా చదువు రావాలని చేయొచ్చు, బడిపంతులుగా జీతం కోసం చేయొచ్చు. చాలా చాలా కదా. ఇదివరకును జీతం వస్తును, కానీ మొదటి వారి మనస్సును జీతమైన భావం బంధించును. అతను జీతం వెంట పరిగెత్తును. 2వ వాడిని జీతము పరిగెత్తును, వెంట జీవితం పరిగెత్తును. ఏ వృత్తి అయినను నడులచే ఈ 2 విధములుగా చేయబడును. అది వారి జీవలక్షణమును బట్టి ఉండును. ఈ విధముగా సృష్టిలో సంసారులకు ఒక విధముగాను, వైరాగ్యవంతులకు మరి ఒక విధముగాను కర్మలు సిద్ధమగుతున్నవి. ఇట్లు సిద్ధపరచున్నట్టు అంతర్యామి అయిన జ్ఞానమనే పెద్దలు వేదమందులు. వేదమనగా వేద గ్రంథము కాదు. గ్రంథములు కూడా వేదమంత్రములు ఉన్నవి గాని సృష్టిని నడిపించుతున్నది అంతర్యామి పురుషుడే. వేద కర్మలు 2 విధములు, అందు నిషేధ రూపములు కొన్ని, విధి రూపములు కొన్ని. నిషేధ రూపములైన కర్మలు అధికారులు రాగద్వేషములు కలవారు. విధి రూపమైన కర్మలు అధికారులు వైరాగ్య సంపన్నులు. దుండగిడులను చేయకూడని మన పనులు తెలిపి అరకట్టవలను. సాధుజనులకు చేయవలసిన మంచి పనులు విశదపరచవలను. ఈ 2 వేదమునందున్నవి. చంచల బుద్ధి గల భార్యను భర్త గడప దాటవలదని కాపు పెట్టును. గుణపతియగు భార్యకు గడప దాటవలదని చెప్పనక్కర్లేదు. దాటను పంప మునిగిదని పంప మునిగినది లేదు. తన జనచర్యను తెలిపి 8 గంటలకు భోజనం పెట్టుమని చెప్పిన సారణం. అట్లే తనకెంత జీతం వచ్చినో చెప్పి ఆయా వినియోగములు చేయమని తెలిపి ఆమెకు డబ్బిచ్చి విడిచిపెట్టును. ఇచ్చిన నిషేధములకు తావులేదు. అట్టి వారికి నిషేధములు పెట్టు భర్త మూర్ఖుడు. వేదమట్లు కాక అర్థమైంది కదా మీకు. బాధ్యతగా నిర్వర్తించి గృహాన్ని నిర్వర్తించేటువంటి భార్య ఉందనుకోండి, ఆవిడకి చేతికి డబ్బులు ఇచ్చేసి నిర్వర్తించుకోబోయి మళ్ళీ నెలకల తెచ్చిస్తానని చెప్పేస్తే అయిపోతుంది. దుబారా చేసేటువంటి భార్య ఉందనుకోండి, వారానికి జీతం అంతా అయిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తారు? మొదట్లో నిషేధాలు ఉండవు కదా. ఇలా దుబారా చేస్తుంటే నిషేధాలు వచ్చేస్తాయి. చేతిలో డబ్బు పడంగానే అది వారం రోజులు ఆర్థిక పరంగా అయిపోతే మిగతా 3 వారాలు అలా జరిగిందనుకోండి ఏం చేస్తాడు? అంతకుముందు నేను నిషేధాలు ఇప్పుడు పెట్టేస్తాడు. ఏ నిషేధాలు పెడతాడు? వారానికి ఎంత ఇస్తాడు కదా. ఈ వారం నిందు నడుకుంది, ఆ వారం కూడా 3 రోజులు అయిపోతుంది అనుకోండి, రోజుకి ఎంత ఇస్తాడు? అంతకంతకే నిషేధాలు పెరుగుతూ ఉంటాయి. లేదు, మనం ఇచ్చిన డబ్బుతో మనం అలా మొత్తం నెలంతా నడిపేసి ఇంకా 4-5 రోజులు 6 రోజులు 7 రోజులు అయిపోతున్నా ఇంటే డబ్బులు అడగలేదు అనుకోండి, ఏమిటి డబ్బులు ఇవ్వకపోయినా నడిపేస్తున్నావు అంటే మిగిలిన ఏం చెప్పింది అనుకోడు, ఓ ఇంకా చాలా సంతోషపడిపోయి మొత్తం అంతా మేనేజ్మెంట్ ఆవిడ గప్ప చెప్పేస్తాడు కదా. ఎవరికి నిషేధాలు వర్తిస్తాయి, ఎవరికి నిషేధాలు వర్తించవు. కర్తవ్యాన్ని సవ్యంగా నిర్వర్తించే వాళ్ళకి నిషేధాలు తగ్గుతూ వస్తూ ఉంటాయి, కర్తవ్యాలు సరిగ్గా నిర్వర్తించిన వాళ్ళకి నిషేధాలు పెరుగుతూ ఉంటాయి. అంచేత వైరాగ్య మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి నిషేధాలు తగ్గిపోతూ ఉంటాయి, ప్రవృత్తి మార్గంలో వెళ్ళాక వాళ్ళకి నిషేధాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అంచేత ఇలా ఉంటుందని మాస్టర్ గారు కొన్ని ఉదాహరణ ఇచ్చారు. అతి వారికి నిషేధములు పెట్టు భర్త మూర్ఖుడు వేదమట్టు కాక రాగద్వేషాత్మకులకు కర్మ ఫలితము దృష్టితో అదుపులో నుంచును. వైరాగ్య సంపన్నులను ఫలితములతో హద్దు పెట్టక కర్తవ్య నిర్వహణము నేర్పును. అందు స్వధర్మం ఆచరించు నిష్కాముడైన వారిని మరి ఒకడు నిషేధములతో నిందింపరాదు. మామూలుగా ఏం జరుగుతుందంటే జీవితంలో ఫలితం ఆశించకుండా కర్తవ్యాలు నిర్వర్తిస్తుంటే కర్మంతా కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోతూ ఉంటే ఏం జరుగుతుందంటే నువ్వు కర్తవ్య కర్మ ఆచరిస్తూ ఉంటా చెప్తా, దాన్ని కార్యం కర్మ అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా మనం ఆచరిస్తున్నాం అనుకోండి, క్రమంగా కర్మ కరిగిపోతూ ఉంటే మన మీద ఆంక్షలు తగ్గిపోతూ ఉంటాయి. మన మీద ఆంక్షలు తగ్గిపోతుంది జీవితంలో. ఎవరు ఇంక ఇది చేయి అది చేయి, ఇక్కడ ఇదా అక్కడ ఇదా, నువ్వు రాకపోతే తప్పపోతే ఇట్లా అనేవి ఉండవు. ఎందుకని వీడి కర్మ తీరిపోతూ ఉందనుకోండి బంధాలు తగ్గిపోతూ ఉంటాయి. బంధాలు పెరుగుతూ ఉన్నాయనుకోండి కర్మ తీరట్లేదు. అందుకని ఏం చేయాలి, కర్తవ్య కర్మం చేయి మాత్రమే చేసిన వాడే తగులుతాడు రా అని చెప్పాడు. ఆ చేసే కర్మలో ఫలితాలు చూసుకోకురా అని రెండో మాట చెప్పాడు. మూడో మాట ఫలితాల కోసం వంకర టెంకర్లు చేయక ఇంకా ఇరుక్కుపోతావు అని చెప్పాడు. మంచి ఫలితాలు వస్తే వాటి మీద ఊరికే మోజుపడిపోయి వ్యామోహపడిపోక నాలుగో మాట చెప్తాడు. అట్లా చెప్తాడు కర్మస్వరూపం. ఇట్లా తన పంతం చేసుకుంటూ ఏమీ ఆశించినట్టు వాడికి క్రమంగా కర్మ క్షీణిస్తుంది. అంటే బంధించే కర్మ క్షీణిస్తుంది, క్రమంగా వాడు బంధ విముక్తులు అవుతూ ఉంటాడు. అలా కానప్పుడు రెండో పక్క నుంచి మరో పద్ధతిలో అంతా కమ్ముకొచ్చేస్తూ ఉంటుంది. అంచేత వైరాగ్య సంపన్నులను ఫలితములతో అడ్డు పెట్టక కర్తవ్య నిర్వహణము నేర్పును. అందు స్వధర్మం ఆచరించు నిష్కాముడైన వారిని మరి ఒకడు నిషేధములతో నిందింపరాదు. ఇప్పుడు ఆయనకి ఏం కావాలండి, శివుడికి ఎందుకు ఇంత ఇరుగుసరాయి నిందిస్తున్నాడు అని. వైద్యుడు ప్రసవ సమయమున ఒక స్త్రీకి సుఖ ప్రసవం చేసి ఆపద తప్పించుతున్నప్పుడు ఆమె భర్త వైద్యుని పరపురుషుడు అనరాదు కదా. అలా అంటే మనకి బోర్డు హాస్పిటల్ ఉన్నాయి, మగవాళ్ళు పురుళ్లు పోసే హాస్పిటల్ కదా ఉన్నాయా, అక్కడ వైద్యుడిగా చూస్తావా పరపురుషుడిగా చూస్తావా. పరపురుషుడు అనరాదు. ఒక పిరికి వారి భార్య నూతిలో పడను, ఒక సాయసుడు దూకి ఆమె ఎత్తుకుని పైకి తెచ్చిన, ఆమె పరపురుష స్పర్శ పొందినది కనుక విడిచిపెట్టుతున్నాను రాదు. ఆమెకు బాగా అర్థం కావడానికి ఇలాంటి చెప్పారు. అట్లే స్వధర్మానుష్ఠానం చేయు నిస్సంగులను తిట్టరాదు. పొద్దెక్కుదాకా పరిశ్రనాడు పుత్రునకు తండ్రి పాఠములు చెప్పి వాడిని వెంట పెట్టుకుని పరీక్షకు పోవటకే స్నానము చేయక భోజనము చేయను, వాని మ్లేచ్చుడు అనరాదు. కొడుకు భారం చెప్పుకున్నాడండి పాపం రాత్రింత మరి వాడు చదువుకోడు కదా, మంచివాడే తండ్రి ఎవరు చెప్తాడు ఈ రోజున తెల్లారిపోయిందట. సో ఇంకెందుకని స్నానం చేయకుండా వెళ్ళిపోయాట, వాడిని మ్లేచ్చు అనకూడదు అని చెప్తున్నారు. భగవంతుడు ఈ రెండు కర్మలకును అతీతుడు, అట్టి ధర్మం అంటిన వారు కొందరుందురు. అంటే ఏది అతీతమైన ధర్మం, వారిని నిందించుట మహాపాపము. మనం పొద్దునే వెళ్ళి చూసామనుకోండి మహాత్ముడిని, ఆయన స్నానం చేయలేదు అనుకోండి, ఆయన గడ్డం తీసుకుని లేడనుకోండి, ఏదో మాసిన బట్టలు వేసుకున్నాడు అనుకోండి, మన వెంటనే వాళ్ళకి మాటలు వేసేస్తాం కదా మన మనకుండే బుద్ధితో. వాళ్ళకి అవన్నీ అసలు అటు సంబంధం లేదు. నువ్వెందుకు వెళ్ళావో అదే చూసి రావాలి, నీ పొందాల్సిన ఆగ్రహం పొంది రావాలి, ఇంకా మిగతా చూడకూడదు. అదేంటండి ఆయన కాఫీ తాగుతున్నాడు అనకూడదు, అదేంటండి ఆయన సిగరెట్ కాలుస్తున్నాడు అనకూడదు అనుకున్నారు కదా తను ఏమన్నా చేస్తున్నావు. వెళ్ళిన పని ఆయన అందుకోసం కాదు కదా, ఎంత సిగరెట్ కోసం కాల్చడానికి కాదు, ఎంత కాఫీ తాగడానికి కాదు. ఆయన నేను చూసి ఆయన దగ్గరికి వెళ్ళావో దాంతోనే సంబంధం పెట్టుకోవాలి. మిగతా చూడాలి పెట్టుకుంటే అది దక్కదు, ఏం దక్కదు అది దక్కదు మిగతా అని అంటుకుంటాయి. అంచేత అట్టి వారిని నిందించడం మహాపాపం, వారికి నిధులు నిషేధములు ఉండవు. అట్టి పరమేశ్వరుని పనిలేని వాడిని నిందించిన దక్షుడు నీచుడు అని మాస్టర్ గారు వ్యాఖ్యానం. విధి నిషేధములు అంటని వారికి ఐశ్వర్యములు సంకల్పమును బట్టి పుట్టును. సతీదేవి ఐశ్వర్యములు అటువి, దక్షిణ ఐశ్వర్యములు వేదమందల విధి నిషేధముల రూపములు, అవి ధూమ మార్గములు పుట్టినవి. అష్టైశ్వర్యాలు వాళ్ళకి అందుబాటులో ఉంటాయి ఆత్మలు. నేను ప్రత్యక్షంగా చూసా భక్తరాజ్ మహారాజ్ గారి ఆశ్రమంలో, వాడు ఎవడో వచ్చాడు చాలా ఆపదలో ఉన్నాడు, వాడికి 7.5 లక్షల రూపాయలు కావాలట. 7.5 లక్షల రూపాయలు ఆ రోజులు నా పక్క చూసినవాడు 7.5 లక్షల రూపాయలు కావాలంటే వాడు ఏ బ్యాంకుగా వెళ్ళాలి కానీ నా దగ్గరికి వచ్చాడు ఏదో అంట. బ్యాంకులు ఇంకులు ఇవన్నీ ఇవ్వనప్పుడు కదా మా దగ్గరికి వస్తా కదా. డబ్బ చూస్తే నేనేమంటాను, మన మనకు మనం మన బుద్ధి రాదో చూద్దాం అందుకనే మనం మాట్లాడకూడదు. అప్పుడు మీరు ఊరుకోవాలి, అంటే బ్యాంకు వెళ్ళాలి కదా, ఎవడో ధనవంతుడి దగ్గర వెళ్ళాలి కదా, మన దగ్గర ఏముంటుంది చూడు, ఏమి లేవు కదా మన దగ్గర, మహా ఉంటే రేపు తింటారు అక్కడ సరుకు ఉంటుంది వంట ఇంట్లో ఉంటాడు అని సరే ఉండి అక్కడ పడి ఉంటుంది. రేపు పొద్దున భజన రాత్రి భజన జరుగుతూ కూర్చో, రేపు పొద్దున వెళ్దిగానని చెప్పాడు అని వెళ్ళిపోయాడు. సరే ఉన్నాడు వాడు ఆశ్రమంలో పడి ఉన్నాడు, ఇంతలో ఎవడో వచ్చాడు ఇంకోడు, వాడు వచ్చి ఒక మూట తెచ్చి ఒక బస్తా, అది మాసా ఆయన భక్తరాజు మహారాజు గారు కూర్చున్న మనసంగా అది పెట్టేశాడు. ఏమిట్రాదంటే ఏం లేదు బాబు, మీరు స్వీకరించండి సద్వినియోగం చేయండి. ఎంత చెప్పన్నాడు వాడు దండం పెట్టేశాడు, ఏం చెప్పలేదు సరే పో అన్నాడు. అంటాడు ఆ తర్వాత మర్నాడు పొద్దున ఇది 9 గంటలకి ఆయన ఆశ్రమంలో పొద్దున లేవటాలు అటువంటి రూల్స్ వెళ్ళలేదు. ఆయనే లేస్తారో లేదో తెలియదు, భజన చేస్తారో చేయరో తెలియదు, భజన ఉంటుందంటే ఉంటుంది లేదంటే లేదు, ఎప్పుడు ఉంటుంది ఎవరికి తెలియదు. ఏం మొదలు పెట్టాడంటే ఆపడం, 24 గంటలైనా సాగచ్చు, గంటలైనా అయిపోవచ్చు, అలా ఉంటుంది కదా. పొద్దునే వాడు వచ్చాడు మళ్ళీ ఏది డబ్బు కావాల్సిన వాడు, వాడు అన్నాడు ఇక ఈ మంచంగా ఏదో చూడు అన్నాడు, అది తీశారు. లేకపోతే సరిగ్గా 7.5 లక్షలు ఈయన అన్నాడు, మరి సాయి నీకు ఇద్దాం అనుకున్నాడు రా పట్టుకు, మరి ఎలా ఉంటుందండి ఇప్పుడు మనకి అలా చాలా సన్నిసే చదువుకుంటు మనం ఈ మహిమలు చూస్తే ఇంకా సొంగలు కాచుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు షిరిడి సాయిబాబా మహిమ చదువుకోవడానికి కదా గురు చరిత్ర చదువుకుంటూ ఉంటాం మహిమలే, గజానన్ మహారాజు మహిమలు, అక్కడికోటి మహారాజు మహిమలు, వాళ్ళు ఉంటాయి మహిమలు. కానీ ఎవరికి చేస్తారో ఎవరు చేయలేదు ఎవరికి తెలియదు, వాడు ఆయన అడిగితే నాకే తెలియదు అంటాడు. వాడు ఇచ్చాడు వీడికి ఇచ్చేసాడు అంటాడు, వాడికి ఇచ్చాడు కదా మనం ఉంచుకుందాం అనుకోడు, అది తేడా. 7.5 లక్షలు అంటే మరి సంవత్సరంతో ఆశ్రమం నడిచిపోతుంది కదా అనుకోవాలి కదండి, ఎలా అనుకోలేదు. అట్లా ఉంటాయి ఐశ్వర్యాలు మహాత్ములకే అలా ఉంటాయి. మరి అమ్మవారి సంగతి ఏంటండి, అమ్మవారు ఇలా అంటే వస్తున్నారు అంటే పోయేటువంటి ఐశ్వర్యం, అంత సంపద కలిగేటువంటి వాళ్ళ దగ్గర నువ్వు దరిద్రం అంటావేట. వాడు దరిద్రుడు ఎవరు, శివుడు దరిద్రుడు కదా వినుభావం. అంచేత విధి నిషేధములు అంటున్న వారికి ఐశ్వర్యములు సంకల్పములు బట్టి పుట్టును. సతీదేవి ఐశ్వర్యములటివి. దక్షిణ ఐశ్వర్యములు వేదమందరి విధి నిషేధాల రూపములు. అవి ధూమ మార్గమున పుట్టినవి. ఇల్లు కట్టించుకోవడానికి 100,000 రూపాయలు కావాలను ఒకటి చదివి ఆపేస్తా. గృహస్థుడు ఈ ద్రవ్యమును ఆర్జించుకుని ఇల్లు కట్టుకునవలను. న్యాయ మార్గమును ఆర్జించుకున్నచో విధి రూపమైన కర్మ ఎందరు. దోసుకుని తెచ్చినచో నిషేధ రూపమైన కర్మ ఎందరు. ఆర్జించుకున్నచో గృహము సిద్ధింపదు. ఆర్జించుకుని కట్టిన వానికి అది ఒక విధమైన ఐశ్వర్యము. అతడు గృహ సౌఖ్యము కోరి కట్టించుకున్నాను కనుక తగినట్లు సుఖం అనుభవించను. ఈ ఇంటిపై పిడుగు పడినచో లేక దొంగ గోడకు కన్నం పెట్టినచో వాడి గుండె పగులును. ఇటీవి దక్షిణ మార్గం వారి ఐశ్వర్యములు. సంపదలపై వారికి గల విలువయే వారి ప్రాణములను కొరుకు చూడును. అంటే ఒక పక్క సంపదలు ఎక్కడ ఎట్లా రకరకాలుగా పోగిస్తారు, కానీ మాటి మాటికి ప్రాణాలు కొరికేస్తుంటుంది ఆ సంపద. అప్పు తెచ్చి వెళ్ళగట్టాడు అనుకోండి, ఇంట్లో ఉన్నంతకాలం అప్పే కదండి గుర్తు. అప్పులు వాడు ఫోన్ చేశాడు అనుకోండి, మన ఇంట్లో చూసుకుంటే కదా ఏం సుఖం. నీకు సంపద సుఖం ఇవ్వటం ఇవ్వకపోవటం అనేటువంటిది నీ రుజు ప్రవర్తన బట్టి ఉంటుంది తప్ప ఇంకో రకంగా ఉంటుంది. బాగుపడి మాటి మాటికి భయపడిపోదు. బీరువాలో ఎవడో తెచ్చాడో 25 లక్షలు పెట్టామండి. మామూలుగా నిద్రపోయేప్పుడు 25 లక్షలు బీరువాలో ఉండే పరిస్థితి లేదు కాబట్టి హాయిగా నిద్రపోతాం. 25 లక్షలు బీరువాలు ఉంటే నిద్ర పట్టడానికి రకరకాలుగా రోజు ఒకసారి బీరువా తీసి చూసుకుంటూ కదా ఉందో లేదో చూసుకుంటూ ఇట్లా భయపడిపోతూ ఉండం. రకరకాలుగా ఉంటుంది. ఎందుకని అది సరైనటువంటి పద్ధతుల్లో రానప్పుడు దానివల్ల అన్ని దుఃఖాలు. సరైన పద్ధతుల్లో వచ్చిన వాడికి దాని మీద మోహం ఉండదు. ఆ సుఖం అనుభవిస్తుంటాడు తప్ప మోహం ఉండదు. ఈ తేడా ఉంటుంది. ఇది మనం తెలుసుకుంటే చిన్నప్పుడు తెలుసుకున్నాం అనుకోండి. ఇవన్నీ స్కూల్లో నేర్పేయాలి. నేర్పితే ఇది అన్వర్దీ టు ఎమాస్ వెళ్తుంది త్రూ రాంగ్ మీన్స్ అని చిన్నప్పుడే తెలిసింది అనుకోండి. వాడు దేనికోసం సంపద? సుఖం కోసం. సుఖం పోయింది సంపద ఉందనుకోండి. సంపద ఉందిట సుఖం పోయిందిట. సంపద లేదు సుఖంగా ఉన్నట ఎవరండి గొప్ప గొప్ప. అది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ గారు. అని చేత సంపదలపై వారికి గల విలువయే వారి ప్రాణములను కొరుకు చూడును అని చెప్పారు. ఇలా ఇంకా 4 పేరాలు ఉన్నాయి, 10 తరగతిలో చదువుకుందాం అని చేత ఈ అంటే మాస్టర్ గారు కొంచెం సమయం దొరికింది కదా అని ఎక్కువ విషయాలు కర్మస్వరూపానికి సంబంధించి చెప్తున్నారు. నిజానికి కర్మయోగం చాలా గొప్పది. అంత బాగా ఈ సృష్టిలో మరి ఏ గ్రంథాలను చెప్పబడలేదు. ఎవరికీ కర్మస్వరూపం తెలియకే అట్లా ఇరుక్కుపోయి ఉంటారు. కర్మస్వరూపం తెలిసిన వాడు తన దగ్గరకు వచ్చిన పని తాను చేస్తూ దాని నుంచి ఏమి ఆశించక చేసుకుంటూ ఉంటాడు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదా. ఆ చేసే పని మడతలు పెట్టడం మా కర్మఫల హేతుర్భు మాతో సంగోస్తు కర్మని. బాగా జరిగిందని దానికి అతుక్కుపోడు. మన నుంచి బాగా పని జరిగింది అనుకోండి, ఏదో ఒకటి ఏర్పడింది అనుకోండి, దాని చుట్టూ మనమే తిరుగుతున్నాం. మన నుంచి పుట్టిన మన సద్విషయాలు కూడా వాటి మీద మనకి మోహం వద్దన్నాడే. చేసే పని సవ్యంగా చేయదు ముఖ్యం, పని అయిందా లేదా అనేది ముఖ్యం. పని సవ్యంగా చేయడం ముఖ్యం కానీ పని అయిందనిపించుకోవడం ముఖ్యం కాదు. ఎందుకంటే వంకరగా అయిందనిపించామనుకో దానికి ఎప్పుడూ తగ్గునే ఉంటుంది. రాంగ్ రూట్ లో పర్మిషన్ తెచ్చుకున్నాం అనుకోండి అది ఎప్పుడు భయంగానే ఉంటుంది. రైట్ రూట్ లో నేను రైట్ రూట్ లో ఉన్నాననేదే ధైర్యం, అదే ఆనందం. అదే ఆనందం ధర్మరాజుకైనా హరిశ్చంద్రుడికైనా నరుడికైనా వాళ్ళందరికీ ఏమిటయ్యా ఆనందం అంటే ఆత్మస్థైర్యం ఆత్మధైర్యం. ఏం చేద్దా నేను తప్పు చేయలేదు అనేటువంటి ఒక ఆత్మసంతృప్తి చేత మిగతా కష్టాలన్నీ వాళ్ళకి చిన్నవిగా మిగిలిపోయినాయి. మనం బోల్డ్ తప్పులు చేసేసి బోల్డ్ ఏవో ఏర్పాటు చేసుకున్నాం. ఏం జరుగుతుంది? రోజు నీ మనసే నిన్ను కొరుకుతూ ఉంటుంది. అలా చేశావు కదా, అలా చేశావు కదా, అలా చేశావు కదా, అలా చేశావు కదా కొరుకుతుంది. అంటే మన ప్రాణాలు కొరికేట్లుగా మనం పనులు చేయటం ఎందుకు? అంచేత సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కార్యం కర్మను నిర్వర్తించడంలో ఫలం ఆశించకుండా మనం చెయ్యాలి కాబట్టి చేస్తాం. అవుతుంది అవదు అవటం కోసం మంకర టింకలు చేయాలి. బాగా అయితే దాని మీద మనమే దాని చుట్టూ మనం గింగిరాలు తిరుగుతూ ఉండక్కర్లేదు. అలా చేసిన పని ప్రపంచానికి పనికొచ్చిందిగా ఉంటుంది కాబట్టి దాని నుంచి ప్రపంచం ఆనందిస్తుంటే అంతే సార్. అట్లా పోయేవాడికి వాడు అలా నడిచిపోతాడు. ఏం పట్టకుండా, ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోవడం వీల్లేదు. అది పట్టకూడదు తప్ప, అది పట్టకుండా ఉండే పద్ధతుల్లో నడిచి వెళ్ళాలి తప్ప, పట్టించుకోకుండా వెళ్తే అన్ని పట్టేస్తాయి. ఇది మార్గం. వీటన్నిటికీ ఇలాంటి వాటన్నిటికీ అతీతమైన తత్వం ఒకటి ఉన్నది. ఆ తత్వమే మనకి దిగి వచ్చి బోధనని చేసింది. కృష్ణుడు అంటే ఎవరు? అలా దిగి వచ్చిన వాడు ఇలా జీవించండి బాగుంటుంది, నేను చూడండి నన్ను చూడండి అన్నాడు. అంచేత ఆ స్వరూపాన్ని మాస్టర్ కొంచెం ఇక్కడ అవకాశం ఉంది కదా అని ఈ విధి నిషేధ కర్మలను కొంచెం బాగా విస్తృతంగా ఇంకొక రెండు పేజీలు వివరిస్తారు. అది పై తరగతిలో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష కో బ్రాహ్మణేభ్య సుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.